দর্শনে পবিত্র কর এ তোমার গো। দর্শনে পবিত্র কর এ তোমার গো। হরিস্থানে আপারাদে তোমাস্থানে আপারাধে নাহি পরিত্রাণ। তোমাস্থানে অপরাধে নাহি পরিত্রাণ। তোমার হৃদয়ে সদা গোবিন্দ বিশ্রাম। গোবিন্দ কহে না মোরা বৈষ্ণব পরা, প্রতি জন্মে করি আশা চরণে রাধুলি। নরতমে কর দয়া আপনার বলি, হয় বৈষ্ণব ঠাকুর বৈষ্ণব ঠাকুর বৈষ্ণব ঠাকুর জয় বৈষ্ণব ঠাকুর। নয়া নরোত্তমা দশ ঠাকুর নরোত্তমা নরোত্তমা দশ ঠাকুর নরোত্তমা। হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম হরে রাম 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 হরে হরে। হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম হরে রাম 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 হরে হরে। হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম হরে রাম 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 হরে হরে। Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jai Radha Madhava Kunja Bihari Jai Radha Madhava Kunja Bihari Gopijana Vallabha Girivara Hari Jai Gopijana Vallabha Girivara Hari Yashodanandana Brajadhanaranjana Yashodanandana Brajadhanaranjana Yamuna Tira Vanasari Yamuna Tira Vanasari Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Jai Gopijana Vallabha Girivara Hari Jai Gopijana Vallabha Girivara Hari Yashodanandana Brajajana Ranjana Yashodanandana Brajajana Ranjana Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Vihari. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Govinda Ashta Sakhi Vrinda Shri Radhe. Jaya Giri Govardhan, Vardhan, Giri Govardhan, Jaya Giri Govardhan. Jaya Gauranita, 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 Jaya Gauranita. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Jai Vishnu Pada Paramahansa Parivrajaka Chari Stotra Satashri Srimati Divine Grace Srila Vaishnava Aravinda Bhakti Vedanta Swami Prabhupada Ki Jai. Jai Vishnu Pada Paramahansa Parivrajaka Chari Stotra Satashri Srimati Divine Grace Srila Bhakti Siddhanta Saraswati Goswami Maharaj Srila Prabhupada Ki Jai. Ananta Kodi Vaishnava Vrinda Ki Jai. Namachari Srila Haridas Thakur Ki Jai. Prem se kaho Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gora Bhakta Vrinda Ki Jai. Sri Sri Radha Krishna Gopa Gopinath Shyama Kunda Radha Kunda Giri Govardhan Ki Jai. Brajabhumi Sri Vrindavan Dham Ki Jai. Navadvip Sri Mayapur Dham Ki Jai. Purushottama Kshetra Sri Jagannath Puri Dham Ki Jai. Gangamai Yamuna Mai Ki Jai. Vrindadevi Tulasi Maharani Ki Jai. Shri Hari Nam Sankirtan Ki Jai, Shri Prabhupada Transcendental Book Distribution Ki Jai, The Most Merciful Lordship Shri Shri Radha Govinda Ashta Shakhi Vrinda Ki Jai, Shri Giriraj Maharaj Ki Jai, Shri Shri Gaunithai Ki Jai, Grandharaj Srimad Bhagavad Gita Ki Jai, Nithai Gaur Premanande, All glories to the humble devotees, all glories to the humble devotees, all glories to the humble devotees, all glories, all glories, all glories to Sri Guru and Gauranga, all glories to Srila Prabhupada Ki Jai. Pen, please. That is under written and surrounded. Nandanandana Govindadas Chakradhari Govindadas. You mean, Vaikunteshwara Govindadas. భక్త రాఘవేంద్ర, అమలహరినామ్ దాస్, రాజేంద్ర గోపీనాథ్ దాస్, భక్త తులసి బాలాజీ, ఈ గ్రూపే కదా, భక్త నికిత్, భక్త శ్యామ్, ఆశ్రయ గౌరదాస్, భక్త అశోక్, భక్త రామ్దాస్, భక్త రుద్రప్ప, భక్త గోపి, చైతన్య సంకీర్తన దాస్, దీనబంధు దాస్, చక్రపాణి ఆచార్య దాస్, మార్నింగ్ క్లాస్, బ్రహ్మానంద కృష్ణ దాస్, రాధాకృష్ణ ప్రసాద్ దాస్, మాధవానంద కృష్ణదాస్, భక్త సత్యనారాయణ, భక్త సతీష్, భక్త పాండురంగ, భక్త తులసీనారాయణ్, భక్త శివలింగం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదామయ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది ఘోర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరీం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారినాం. మధ్యలో 2 వారాలు గ్యాప్ వచ్చింది కాబట్టి అందరన్నీ మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను, లేదా? సో గతసారి మనం కొన్ని జనరల్ పాయింట్స్ నేను చెప్పాను. ముఖ్యమైనటువంటి లైన్ థీమ్ లైన్ ఏమిటినంటే, మన దగ్గర ఉండేటువంటి కలుషిత చైతన్యం నుంచి శుద్ధ చైతన్యానికి మనం వెళ్లాలంటే మనకి భక్తుల యొక్క భక్త సాంగత్యం కావాలి. భక్తుల సాంగత్యం కావాలనేటువంటిది మనం నేర్చుకున్నాం. సో వాళ్ళ సాంగత్యం వల్ల మనకు కలిగేటువంటిది ఏమిటి? శ్రద్ధ కలుగుతుంది. సాంగత్యంలోకెల్లా అత్యున్నతమైనటువంటి సాంగత్యం ఎవరితో? గురువుతో. కాబట్టి గురు శిష్యులకు ఉదాహరణగా మనం భగవద్గీతలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చ చేసుకున్నాం, అవునా? భగవద్గీతలో గురు శిష్యులకు ఉదాహరణ ఎవరు? శ్రీకృష్ణుడు, అర్జునుడు. ఒక ఆయన గురువుకి పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ అయితే, ఇంకొక ఆయన శిష్యుడికి పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ. కృష్ణుడు ఆది గురువు కాబట్టి ఆయనకి సమానమైనటువంటి వారు ఇంకెవరు కూడా లేరు.
బట్ ఒక వ్యక్తి గురువుగా ఉండాలి అని అంటే శ్రీకృష్ణుని యొక్క శుద్ధ భక్తుడైనటువంటి వాడే గురువుగా ఉండగలడు, ఇంకెవరు కూడా గురువుగా ఉండలేరు. చైతన్య మహాప్రభు చెప్పారు కదా, ఎవరికైనా గుర్తుందా, చైతన్య మహాప్రభు ఎవరు గురు స్థానానికి అర్హుడు అని చెప్పేసి అన్నారు, కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేననయ ఏ కృష్ణ తత్వవేత్త సేయి గురు హయ. అంటే ఆ వ్యక్తి సామాజికమైనటువంటి స్థానం గురించి మనం చూడాల్సినటువంటి పని లేదు. సామాజిక స్థానం అంటే ఈ వ్యక్తి బ్రహ్మచార్య, ఈ వ్యక్తి గృహస్థుడా, సన్యాసియా, లేకపోతే వానప్రస్థుడా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. చూడాల్సింది ఏమిటి అంటే అతనికి కృష్ణతత్వం తెలుసా లేదా అనేటువంటిదే మనం చూడాల్సింది. ఏ కృష్ణ తత్వవేత్త సేయి గురు హోయ. సో ఈ రకంగా గురు స్థానం కృష్ణతత్వాన్ని తెలిసినటువంటి వాడే గురువు. ఇక శిష్యుని స్థానం ఎలాంటిది, ఈ వ్యక్తి కృష్ణుని యొక్క ప్రతినిధి అని గుర్తించి ఆ వ్యక్తి యొక్క ప్రతి మాటని స్వీకరించేటువంటి స్థాయి కలిగినటువంటి వాడే శిష్యుడు. శిష్యుడు ఎవడు కాదు అనంటే ఈ అర్ధకుకుట న్యాయాన్ని పాటించేటువంటి వాడు శిష్యుడు కాదు. అర్ధకుకుట న్యాయం అంటే తెలుసా అందరికి, కొంత తీసుకోవడం కొంత వదిలేయటం, అదే కదా అర్ధకుకుట న్యాయం అంటే. మనకు అర్ధకుకుట న్యాయంలో ఉదాహరణగా ఏం చెప్పారు, ఒక కోడి పెట్ట రోజు గుడ్డు పెడుతూ ఉంటే ఆ కోడి పెట్ట యజమాని అనుకున్నాడంట, ఈ గుడ్డు రోజు పెడుతుంది, దీన్ని నమ్మితే నాకు డబ్బు వస్తుంది, కానీ దీనికి నేను మేత పెట్టాల్సి వస్తుంది ముందు భాగం నుంచి, నాకు కావాల్సిన భాగం కేవలం వెనక భాగమే, ముందు భాగం నుంచి అనవసరంగా నేను మేత పెట్టాల్సి వస్తుంది కదా, కాబట్టి ముందు భాగమే లేకపోతే నేను మేత పెట్టే పనే లేదు, నాకు రోజు కోడి గుడ్డు వస్తుంది అని చెప్పి ఏమన్నాడు, ముందు భాగాన్ని కత్తితో తీసి నరికేశాడు. నరికేస్తే ఏమొచ్చింది, కోడి లేదు, గుడ్డు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, అంత సచ్చి ఊరుకుందన్నమాట. వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది కదా, బట్ మనం చేస్తుంది అదే కదా. మనం ఏం చేస్తున్నాం, శాస్త్రాన్ని స్వీకరించేటప్పుడు ఎలా స్వీకరిస్తున్నాం, మనకి నచ్చితే అది బాగుందనుకుంటాం, మనకి నచ్చకపోతే అంటే మన సెన్సెస్కి ఏదైతే ఇష్టంగా అనిపిస్తుందో అది బాగుందనుకుంటాం, ఏదైతే సెన్సెస్కి నచ్చింది అది బాగోలేదనిపిస్తాం. శాస్త్రాన్ని అలా స్వీకరించకూడదు. శాస్త్రాన్ని ఎలా స్వీకరించాలి, సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ. అర్జునుడు ఊరికనే మాట అనలేదు, సర్వమేతదృతం మన్యే, కృష్ణ నువ్వు చెప్పిందల్లా నేను అంతా స్వీకరిస్తా, సర్వం నాట్ పార్షియల్ ఫుల్, సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ. ఓ కృష్ణ, ఓ కేశవ, నువ్వు వదసి, నువ్వు చెప్పినల్లా నేను స్వీకరిస్తాను. ఇది మనకి చాలా గొప్ప ఉదాహరణ అనమాట, అంటే అర్జునుడి యొక్క క్యారెక్టర్కి ఇది చాలా గొప్ప ఉదాహరణ. అంటే ఎలా ఉండాలి శిష్యుడు అనేటువంటి వాడు, ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఇది ఒక మనకి గొప్ప ఉదాహరణ. సో అలాంటి ఒక గురు శిష్య బంధం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఆ వ్యక్తి హృదయంలో పెట్టబడుతుంది. దివ్య జ్ఞాన్ హృదయ ప్రకర్షితో యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య అప్రసాదాన్ నగతిక్కుతోపి. సో ఈ రకంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అలాంటి ఒక గురువు గురించి మనం సెర్చ్ చేయాలి. మన యొక్క హృదయాన్ని తాకి మన హృదయాన్ని ఉత్తేజపరిచేటువంటి వాడు, కృష్ణుని దగ్గరికి తీసుకెళ్లేటువంటి వాడు, కృష్ణుణ్ణి అనుభూతంగా చేసుకునేటువంటి శక్తిని ఇవ్వగలిగేటువంటి ఒక గురువుని మనందరం కూడా సెర్చ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. దాని గురించి చాలాసేపు డిస్కస్ కూడా చేశాం. ఒకసారి మనకి అలాంటి వ్యక్తి యొక్క ఆశ్రయం దొరికిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ వ్యక్తి నుంచి మనం రెగ్యులర్ గా శ్రవణం చేయాలి. ఇక్కడ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, రెగ్యులర్ గా శ్రవణం చేయాలనుకుంటే ఏం సబ్జెక్ట్స్ రెగ్యులర్ గా శ్రవణం చేయాలి, ఎలాంటి సబ్జెక్ట్ మ్యాటర్స్ రెగ్యులర్ గా శ్రవణం చేయాలి, ఒక ఇద్దరు భక్తులు కలిస్తే ఎలాంటి సబ్జెక్ట్ మ్యాటర్స్ వాళ్ళు శ్రవణం చేయాలి, ఒక ఇద్దరు స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అనేటువంటిది మనకు భాగవతంలో క్లియర్ గా చెప్తూ ఉన్నారు కదా. భాగవతంలో మీరు ఏ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ తీసుకున్నా కూడా, నేను ఇంతవరకు పొద్దున్న క్లాసులు అడిగాను డివోటీస్ని, మీకు తెలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్వర్జేషన్స్ చెప్పండి భాగవతంలోని, మీరు చెప్పండి, పేర్లు చెప్పండి, ఇద్దరు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్. నెక్స్ట్ విదుర మైత్రేయ. నెక్స్ట్ నారదముని వసుదేవుడు. ఓకే, నారదముని చాలా మందితో కదా, ఆయన ఒక్కరితో కాదు, నారదముని చాలా మందితో. నారదముని వసుదేవుడు, నారదముని యుధిష్ఠు మహారాజ్, నారదముని ప్రాచీన బర్హిషిత్, నారదముని మృగారి, నారదముని ఎవరు, వ్యాసదేవుడు, నారదముని అంద మొత్తం ఎవ్రీవేర్ నారదముని ఈజ్ దే. ఎందుకంటే ఈజీ. యోగేంద్రరాజ్, నిమి మహారాజ్, సుత గోస్వామి, సౌనకాది ఋషులు. అంటే రెండు విషయాలు ఇక్కడ, ఒక పెద్ద గ్రూప్ ని అడ్రస్ చేయడం వేరు, ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నటువంటిది వేరు. ఇద్దరు మాట్లాడుకున్నటువంటిది ఇప్పుడు మనం అనుకున్న సూత గోస్వామి, సౌనకాది ఋషులు ఒక గ్రూప్ అది, బట్ ఇద్దరే మాట్లాడుకున్నటువంటి సందర్భాలు. కపిలదేవుడు, దేవహతి, ఇంకా కృష్ణుడు, ఉద్ధవుడు. కరెక్ట్, వెరీ గుడ్. ఇంకా ఇంకా అంతే, శివుడు, పార్వతి. అచ్చా, వెరీ గుడ్. శివుడు పార్వతి ఎక్కడే మాట్లాడుకున్నారు, శివుడు పార్వతి ఇద్దరు. శివగీతం, ఓకే. భీష్ముడు, యుధిష్ఠుడు, గుడ్. కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరే మాట్లాడుకున్నా వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా రాహుగణుడు, భరతుడు, గుర్తుందా, రాహుగణుడు, భరతుడు. ఇంకా అట్లా ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం కదా, ఈ సందర్భాలన్నింటిలో కూడా వాళ్ళ మధ్య సబ్జెక్ట్ ఏమిటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేటువంటిది మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి మనతో పాటు నివసించే వాళ్ళు ఏదైనా ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే మనం చాలా చెవి నిక్కరించి వింటాం, వాళ్ళు మనతో పాటు ఉంటారు కాబట్టి. భాగవతం పర్సనాలిటీస్ మాట్లాడుకుంటే మనం చెవి నిక్కరించి వినం. మన దృష్టిలో వాళ్ళు లేరు, వాళ్ళు మాట్లాడుకున్నంతా కూడా భ్రమ. వాళ్ళు కూడా మీ ఎదురుగా మాట్లాడుకుంటే, నువ్వు వాళ్ళు ఎదురుగా కూర్చొని వింటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నువ్వు శ్రద్దగా వినాలని నీకు అనిపిస్తుందా లేదా అని గనక నువ్వు ఆలోచించినట్లయితే అప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటువంటి విషయం కూడా తెలుస్తుంది. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు, ఇద్దరు భక్తులు కూర్చొని దేని గురించి మాట్లాడుకుంటారు, కేవలం కృష్ణుని గురించే మాట్లాడుకుంటారు. కృష్ణుని గురించి మాటల్లో కూడా ఏం మాట్లాడుకుంటారు, కృష్ణుని గురించి మాటల్లో కూడా వివిధ స్థాయిలున్నాయి. ఆ వివిధ స్థాయిల్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఉండే డివోటీస్ ఎవరో దాన్ని బట్టి వాళ్ళ అధికారానికి మించి మాట్లాడరు. వాళ్ళు అధికారానికి మించి మాట్లాడరు. అంటే వాళ్ళు శాంత భక్తులైతే కేవలం భగవంతుని యొక్క అద్భుతాల గురించి మాత్రం మాట్లాడుకుంటారు. వాళ్ళు గనక దాస్య భక్తులైతే భగవంతుడు ఎంత గొప్ప మాస్టరో మాట్లాడుకుంటారు. వాళ్ళు గనక సాఖ్య భక్తులైతే భగవంతుడు ఎంత మంచి ఫ్రెండో మాట్లాడుకుంటారు. అవునా కాదా? అంటే ఎవరి స్థాయి బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతేగాని చాలా ఉన్నతమైనటువంటి అంశాలు, గీతా గోవిందం ఇలాంటివన్నీ కూడా చర్చ చేయడానికి చాలా క్వాలిఫికేషన్ కావాలి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. కృష్ణుడికి, రాధకి, తర్వాత వేరే గోపికుల మధ్య ఎలాంటి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేసేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మాట్లాడాలంటే సరైనటువంటి అర్హత లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. బట్ సాధారణంగా ఇద్దరు భక్తులు గనక సాధారణమైనటువంటి భక్తులు మాట్లాడుకున్నట్లయితే వాళ్ల మధ్య ఉండేటువంటి అంశాలు ఏమిటినంటే భగవంతుని యొక్క కీర్తి, భగవంతుడు ఎంత అద్భుతమైనటువంటి వాడు, గొప్పవాడు అనేటువంటి విషయం మాట్లాడుకుంటారు. భగవంతుడి యొక్క గొప్పతనం దేంట్లో ఉన్నది? సపోజ్ భగవంతుడు గొప్పవాడు అని మనం చెప్పాలంటే దేన్ని చూసి చెప్పొచ్చు? నిజాయితీగా దేన్ని చూసి చెప్పొచ్చు? భగవంతుడు చాలా గొప్పవాడు అని మనం దేన్ని చూసి చెప్పొచ్చు? ఆయన గుణాలు, ఆయన గుణాలు. బట్ గుణాలు చాలా దూరం కదా, గుణాలు తెలుసుకునేంత దగ్గరతనం మనకు లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే గుణాలు కరెక్టే, బట్ గుణాలంత గుణ ఒక వ్యక్తి గుణగణాలు తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి ముందు అతని యొక్క కార్యకలాపాలు తెలుసుకోవాలి. ఆ కార్యకలాపాల ద్వారా గుణగణాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎవరికైనా సరే ఒక దానం చేశాను. దానం చేయడం అనేటువంటిది కార్యకలాపం, కానీ చాలా దయ కలిగి ఉండడం అనేటువంటిది గుణం. అవునా? అర్థమవుతుందా రెంటికి మధ్య తేడా? అంటే గుణాలు ఎక్స్ప్రెస్ చేయబడతాయి దేని ద్వారా? కార్యకలాపాల ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడతాయి. సో కాబట్టి కార్యకలాపాలు, భగవంతుడి యొక్క కార్యకలాపాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తర్వాత అందరిలో అంతర్లీనంగా ఉండే గుణగణాలని మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి భగవంతుడు విదురుడి ఇంటికి వెళ్ళాడు, దుర్యోధన ఇంటికి వెళ్ళలేదు. ఇద్దరు ఆహ్వానం పంపారు, విదురుడి ఇంటికి వెళ్ళాడు, దుర్యోధన ఇంటికి వెళ్ళలేదు. విదురుడు అరటిపండు తొక్కలిస్తూ ఉంటే తినేస్తున్నాడు, అరటిపండు ఇలా ఇసిరేస్తూ ఉన్నాడు, అరటిపండు తొక్కిస్తూ ఉంటే కృష్ణుడు తినేస్తున్నాడు. కానీ అక్కడ దుర్యోధనుడు పంచభక్ష పరమాణాలు ఏర్పాటు చేసినా కూడా అతని దగ్గరికి వెళ్ళలేదు. ఇవి కార్యకలాపం. కానీ దీంట్లో ఏమున్నాయి? భగవంతుడి యొక్క గొప్ప గుణాలు అంతర్లీనంగా ఉన్నాయి. సో నేను చెప్పే విషయం ఏమిటంటే మనలాంటి వాళ్ళు భగవంతుడి యొక్క ఎలాంటి కార్యకలాపాలని చర్చించాలి? మనలాంటి వాళ్ళు వెరీ గుడ్. భగవంతుడు భక్తుల్ని ఎంతగా ప్రేమిస్తాడు, ఎంత ఆప్యాయతని చూపిస్తాడు. ఇంకా భగవంతుని యొక్క ఐశ్వర్యాలు, వెరీ గుడ్. భగవంతుని యొక్క ఐశ్వర్యాలు, భగవంతుడు ప్రపంచాన్ని ఎట్లా నియంత్రిస్తున్నాడు, వెరీ గుడ్. ఇవి మనలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవాలి? కానీ నేనంటుంది ఏంటంటే అది కరెక్టే, బట్ మనలాంటి వాళ్ళు ఎందుకు డిస్కస్ చేయాలి? మనలాంటి వాళ్ళు అంటే మనందరం కూడా ఏ కేటగిరీలో, ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళం కదా. మనలాంటి వాళ్ళు ఎందుకు డిస్కస్ చేయాలి? ఎందుకంటే భగవంతుడి యొక్క కంట్రోల్లో మనందరం కూడా భాగం కాబట్టి. అవునా కదా? మనందరం భగవంతుడి కంట్రోల్లో భాగమా కాదా? భగవంతుడి సృష్టిలో భాగమా కాదా? సో నేను సృష్టిలో భాగం కాబట్టి భగవంతుడి యొక్క సృష్టి ఎంత అద్భుతమైనటువంటిది అని తెలుసుకోవడం కూడా నా యొక్క బాధ్యత. నేను భగవంతుడి యొక్క సృష్టిలో భాగం కాబట్టి. సో అందువల్ల ఒక ఇద్దరు భక్తుల మధ్య నడిచేటువంటి సంభాషణ ఎలా ఉంటుంది అనంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు, భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యకలాపాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకో స్థాయిలో అది దాటిన తర్వాత ఇంకో స్థాయిలో భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి కార్యకలాపాలు ఎలా ఉంటాయి సాధారణమైనటువంటి భక్తుల మధ్య? ఇంకా ఉన్నత స్థాయిలో భగవంతుడికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి భక్తులతో ఆయన ఎలా మెలుగుతాడు? అది ఇంకో స్థాయి. ఇలా స్థాయి స్థాయి పెరుగుతూనే ఉంటుంది అనమాట. ప్రభుపాదలు వారు, ఈరోజు నేను మార్నింగ్ క్లాస్ లో కూడా చెప్పాను, ప్రభుపాదులు వారు ఏమన్నారు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై టు అండర్స్టాండ్ ది వండర్ఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణేర అద్భుత కర్మణ, కృష్ణుడి యొక్క అద్భుత కర్మల్ని నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అన్నిటికంటే అద్భుత కర్మ ఏమిటి చెప్పండి? కృష్ణుడి యొక్క అద్భుత కర్మ. రకరకాల భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక ఆశ్రయాన్నిచ్చి, ఒక మార్గాన్నిచ్చి మళ్లీ కృష్ణుడి దగ్గరికి చేర్చేటువంటి ఒక అవకాశం కల్పించడమే అత్యంత అద్భుతమైనటువంటి కర్మ. అంటే ఈ భౌతిక ప్రపంచ సృష్టే ఒక అత్యంత అద్భుతమైనటువంటి కర్మ. ఎందుకు ఈ భౌతిక సృష్టి అద్భుతమైనటువంటి కర్మ అంటే ఈ భౌతిక సృష్టిలో భగవంతుడితో కోఆపరేట్ చేసేవాడు ఎవడుండడు. అందరూ భగవంతుడికి వ్యతిరేకంగా ఉండేవాళ్లే ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మెయింటైన్ చేయడం ఈజీ. ఎందుకు? అక్కడ ఆయన లేకపోయినా కూడా పనులు నడుస్తూ ఉంటాయి. అక్కడ తిరుగుబాటు చేసేవాడు ఎవడు ఉండడు. అందరూ కూడా భగవంతుడికి చాలా ఆయనకు ఒబీడియంట్ గా ఉండేవాళ్లే ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ భౌతిక ప్రపంచాన్ని మెయింటైన్ చేయాలంటే భగవంతుడు చాలా 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 బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి భౌతిక ప్రపంచాన్ని మెయింటైన్ చేయగలుగుతాడు. ఎందుకనంటే ఎవడికి ఏం వస్తుందో తెలియదు, ఎవడి బుర్రలో ఎలాంటి ఆలోచన వస్తుందో తెలియదు. ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లు చేసి మళ్లీ వాడు పూర్తిగా నాశనం కాకుండా చూడాలి. చిన్నపిల్లల్ని పెంచడం ఈజీయా లేకపోతే మెచ్యూర్ పర్సన్స్ ని పెంచడం ఈజీయా? ఎందుకు మెచ్యూర్ పర్సన్స్ ని మనం పెంచాల్సిన అవసరం లేదు, ఎందుకు వాళ్ల పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి అలవాటు అవుతుంది. నెంబర్ టూ వెళ్తారు, స్నానం చేసుకుంటారు, ఫుడ్ తీసుకుంటారు, ఏం చెప్పక్కర్లే. నువ్వు చిన్నపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాడు పొరపాటున ఏ సాకెట్లో చేయట్టేస్తాడో తెలియదు, ఏ ఫోన్ ఎలా ఇరిచేస్తాడో తెలియదు, లేకపోతే ఎక్కడ ఏ ఫ్యాన్ లో చేయబెట్టేస్తాడో తెలియదు. ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి తల్లి చాలా పనులు చేస్తూనే ఉంటుంది కానీ కళ్ళు ఎప్పుడు కూడా ఎవరి వైపు ఉంటాయి? పిల్లవాడి వైపే ఉంటాయి అన్నమాట. అవునా కదా, సత్యమేనా? సో అదేవిధంగా భగవంతుడి చూపు అంతా ఎవరి వైపు ఉంటుంది? మన వైపే ఉంటుంది, భక్తులు కాదు, భక్తులు కాని వాళ్ళ వైపే ఉంటుంది. భక్తుల వైపు ఉంటుంది కదా, సరే. బట్ భక్తుల కంటే ఎవరి మీద ఉంటుంది? తన పూర్తిగా వదిలి వెళ్ళినటువంటి మనలాంటి బద్ధజీవుల మీద ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి బద్ధజీవులందరికీ చాలా ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లు ఎలా ఉండకూడదు అంటే మనం నాశనం అయిపోకూడదు, మన చైతన్యం అనేటువంటిది వృద్ధి చెందాలి. మరి ఎంత పోనీ మనమేమైనా కంట్రోల్డ్ గా ఉంటామంటే కంట్రోల్డ్ గా ఉండం. మనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తామో మన ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తాం, దానికి అనుగుణంగా భగవంతుడు ఏర్పాట్లు చేయాలి. జస్ట్ లైక్ ఎ స్మాల్ చైల్డ్, స్మాల్ చైల్డ్ ఒక క్రమ పద్ధతిలో తన జీవితం సాగిస్తుందని ఎవరు చెప్పలేరు కదా. స్మాల్ చైల్డ్ ఇటైన వెళ్ళొచ్చు, అటైన వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఇటన్నిటికీ సిద్ధంగా ఇల్లు ఉంచుకోవాలన్నమాట, తల్లి ఇల్లు ఉంచుకోవాలి, ఆడికి డేంజర్ లేకుండా చాలా జాగ్రత్తగా ఇల్లు ఉంచుకోవాలన్నమాట. సో అదేవిధంగా భగవంతుడు కూడా ఇలాంటి ఏర్పాట్లు మన కోసం చేస్తున్నాడు. అంటే ఈ క్రియేషన్ గనక మనం అర్థం చేసుకుంటే ఆ క్రియేషన్ లో మనకు తెలిసేదేమిటి, సృష్టిలో తెలిసేదేమిటంటే అబ్బా ఇంత ఇంటెలిజెన్స్ తో ఈ క్రియేట్ చేశాడా భగవంతుడు, ఇంతమంది 84 లక్షల రకాల జీవరాశుల యొక్క ఇంటెలిజెన్స్ ని వాళ్లకి సరైనటువంటి పద్ధతిని ఇచ్చే విధంగా ఆయన ఈ సృష్టి చేశాడా అని మనకి చాలా అబ్బురం అనిపిస్తుంది అన్నమాట. మనం ఒక్కడిని మెయింటైన్ చేయడానికే కష్టపడిపోతున్నాం. భగవంతుడు 84 లక్షల రకాల అనంతకోటి జీవరాశులు, ఒక్కొక్క రకంలో మళ్ళీ ఎంతమంది జీవరాశులు ఉన్నారు, అనంతమైనటువంటి జీవరాశులు ఉన్నారు, వీళ్ళందరినీ మెయింటైన్ చేసేటువంటి వాడు. ఇది మీకు ఏదో ఎగ్జాజరేషన్ లాగా అనిపిస్తుందేమో, అది ఎగ్జాజరేషన్ కాదు, ఇది ఈజ్ ఫ్యాక్ట్. ఒక ఇంట్లో ఒక చిన్న కుటుంబాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత పెద్ద కష్టపడాలో మనందరికీ తెలుసు, అవునా? ఈ రోజుల్లో చాలా మంది కష్టపడిపోతున్నారు. చిన్న అది కూడా ఏమిటి, చిన్న కుటుంబాలు, అవన్నీ పెద్ద కుటుంబాలు కూడా కాదు, చిన్న కుటుంబాలు. చిన్న కుటుంబాలు మెయింటైన్ చేయడానికే చాలా అపసోపాలు పడిపోతున్నారు. మనకి భాగవతం చెప్తుంది కలియుగంలో అంట ఎవడైనా గనక తన ఫ్యామిలీని మెయింటైన్ చేయగలిగితే వాడు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అంట. నిజం, భాగవతం చెప్తుంది ఇఫ్ యూ క్యాన్ సింప్లీ మెయింటైన్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ కన్సిడర్డ్ టు బి అ వెరీ వెరీ ఎక్స్పర్ట్ మ్యాన్ సింప్లీ బై మెయింటైనింగ్ ఫ్యామిలీ. సో మరి ఇంత పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాడే కృష్ణుడు, ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? జీవరాశులందరినీ వాళ్ల తిండి, వాళ్ళ యొక్క ఆశ్రయం, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా చూసి వాళ్ళ చైతన్యాన్ని సరిదిద్దాలి, రెబెలియస్ మెంటాలని సరిదిద్ది మళ్లీ తీసుకురావాలి, వాళ్ళకి అసిస్ట్ చేసే గొప్ప వాళ్ళని పంపించాలి, మధ్యలో తాను తాను కూడా వస్తూ ఉండాలి అప్పుడప్పుడు, సంభవామి యుగే యుగే. ఇన్ని ఏర్పాట్లు చేస్తే గాని వీళ్ళందరూ కూడా ఉద్ధరింపబడరు. కాబట్టి చాలా మేనేజ్మెంట్, ఇది చాలా పెద్ద మేనేజ్మెంట్. భగవంతుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఎంత, ఎవరి మీద ఉంటుంది? వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క సృష్టి చాలా గొప్పదన్నమాట. అందువల్ల మనలాంటి వాళ్ళు మనందరం కూడా అందులో భాగస్థులం. కాబట్టి మన కోసం భగవంతుడు ఎన్ని అరేంజ్మెంట్స్ చేశాడో తెలుసుకోవడం మనందరి యొక్క బాధ్యత. మన కోసం ఆయన ఏమేం క్రియేట్ చేశాడు ఇవన్నీ కూడా తెలుసుకోవడం బాధ్యత. అందుకే ఫస్ట్ ఈ డివోటీస్ ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు వాళ్ల మధ్య ఉండే ముఖ్యమైనటువంటి సంభాషణలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే భగవత్ సృష్టి. ఫస్ట్ క్యాంటో ఏమిటి, ఫస్ట్ క్యాంటో పేరేమిటి, క్రియేషన్. ఎందుకు క్రియేషన్ అని ఫస్ట్ క్యాంటో పేరు పెట్టారు? కారణం ఇదే, ఇప్పుడు నేను చెప్పిన కారణం. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, లేకపోతే ఇక్కడే ఉన్నారా, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయారా, ఇక్కడే ఉన్నారా? బి అవేక్, మెలకువగా ఉండండి, అర్థమవుతుంది విషయాలు. అంటే దీన్ని ఒక దీన్ని ఏ దృష్టితో చూడాలి, మనకు సంబంధం లేని సబ్జెక్ట్ మ్యాటర్ గా మనం చూస్తున్నాం కాబట్టి మనకు ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. బట్ ఒక ప్రేమపూర్వకమైనటువంటి తండ్రి తన యొక్క బిడ్డల్ని మళ్లీ సరైన స్థాయిలోకి తీసుకురావడం కోసం, మెంటల్లీ రిటార్డ్ చిల్డ్రన్ కోసం అతడు పడే కష్టం ఏ తండ్రి అయినా చూస్తే, ఎవరైనా మనం చూస్తే మనకు తెలుస్తుంది. ఒక తండ్రి పడే తపన ఒక మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ ని మామూలు స్థాయికి తీసుకురావడానికి ఎంత తపన పడతాడు ఆ తండ్రి అనేటువంటిది మనం గమనించినట్లయితే, అప్పుడు కృష్ణుడు మన కోసం పడేటువంటి కష్టం మనకు తెలుస్తుంది అన్నమాట. సో అందువల్ల ఈ ఆచార్యులను పంపిస్తున్నాడు, శాస్త్రాలు పంపిస్తున్నాడు, తాను స్వయంగా వస్తున్నాడు, మనకు కావలసినటువంటి మంచి సాంగత్యాన్ని కల్పిస్తున్నాడు, మన డిజైర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. దీని అర్థం తెలుసా? మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని విన్నారా ఎప్పుడైనా? దాని అర్థం ఏంటో తెలుసా? భగవంతుడు మ్యాన్ ప్రపోజెస్ అంటే ఒక జీవి కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చేటువంటి వాడు ఎవరు? భగవంతుడు. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. ఓకే టేక్ ఇట్ డిస్పోజ్ హీ డిస్పోజ్డ్ హిస్ డిజైర్ ఓకే టేక్ ఇట్ టేక్ ఇట్ టేక్ ఇట్ మన ఇంట్లో ఒకరిద్దరు పిల్లలుంటే వాళ్ళిద్దరు పిల్లల యొక్క డిజైర్స్ మనం తీర్చలేక నెత్తి నోరు బాదుకునేటువంటి తల్లిదండ్రులు నేను చూశాను. నేను ఒకడు అంటాడు నాన్న నాకు ఇది కావాలంటాడు, ఇంకోటి నాన్న నాకు అది కావాలంటాడు, ఇట్లా వాడు ఆ తండ్రి బూర బదలు కొట్టేసుకుంటాడు అన్నమాట. ఇంతమంది అన్లిమిటెడ్ లివింగ్ ఎంటిటీస్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసేటువంటి వాడు భగవంతుడు, అంటే సర్వశక్తిమంతుడు కాబట్టి. సో అందువల్ల భగవంతుడి యొక్క సృష్టిలో ఉండేటువంటి అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మనందరి యొక్క ధర్మం. ఆ సృష్టిలోనే ఏం కనబడుతుంది అంటే భగవంతుడి యొక్క ప్రేమ కనబడుతుంది అన్నమాట, ప్రతి జీవి మీద ఉన్న ప్రేమ కనబడుతుంది అన్నమాట. సాధారణంగా ఇవన్నీ ఫిలాసాఫికల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అని ఎవరు డిస్కస్ చేయరు డీప్ గా. మీరు కూడా బహుశా ఇంత సీరియస్ గా వీటిని డిస్కస్ చేసి ఉండరు లేదా విని ఉండరు ఈ సబ్జెక్ట్స్. ఇవన్నీ ఫిలాసాఫికల్. మనకి మంచి పురాణ కథలు చెప్తే మనం చక్కగా వింటాం, ఫలానాడు అక్కడికి వెళ్ళాడు, దాని తర్వాత ఏమో 2 కిలోమీటర్లు ఇచ్చేసి అది చేశాడు ఇచ్చేసాడు ఇవన్నీ చెప్తుంటే అప్పుడు మనందరికి నిద్ర నుంచి బయటకు వచ్చి చాలా చక్కగా వింటాం. కానీ భగవంతుడు ఆయన శక్తులు ఆయన చేసేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మాట్లాడుకునేటప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది. ఆయన మన కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు, భగవంతుడు మన కోసం ఏర్పాట్లు చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ అవర్ అరేంజ్మెంట్స్, మనకి అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు. సో అందువల్ల ఒక సీరియస్నెస్ కలిగినటువంటి శుద్ధత్వం కోసం చూసేటువంటి భక్తులు ఎప్పుడు కూడాను మాట్లాడుకునేటువంటి అంశాలు ఏంటంటే, ఫస్ట్ భగవంతుడి యొక్క ఆపులెన్సెస్, భగవంతుడి సృష్టి, భగవంతుడి యొక్క ఆపులెన్సెస్, వాటిని గురించి మాట్లాడుకుంటారు. మరి ఇందాక నేను అడిగితే మీరు చాలా మంది చెప్పారు కదా, ఇద్దరిద్దరు వ్యక్తులు గురించి మాట్లాడుకున్నారు అని చెప్పారు కదా. నిజాయితీగా చెప్పండి, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దాంట్లో మీకు గుర్తున్నది ఏదైనా చెప్పండి. పేర్స్ చెప్పండి అంటే టకటక టకటక చెప్పేశారు పేర్స్. ఆ పేర్స్ మాట్లాడుకున్న అంశాలు ఏమైనా ఒకటి చెప్పండి. కొద్ది గట్టిగా చెప్పినాను. ఎవరన్నారు? నిమి మహారాజ్. ఇప్పుడు అది జరుగుతుంది కాబట్టి మనకి భాగవతం క్లాస్ మన నెత్తి మీద కొట్టినట్టు రోజు అవే జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది. సరే, నిమి మహారాజు నవయోగేంద్రుల మధ్య డిస్కషన్, సర్వజీవులకి అత్యంత శుభకరమైనటువంటిది ఏమిటి అది కదా వాళ్ళ మధ్య డిస్కషన్. చాలా జరిగినాయి డిస్కషన్స్, అందులో ఒక అంశం సర్వజీవులకి అత్యంత శుభకరమైనటువంటిది. సరే, భగవంతుడి యొక్క మాయ అంటే ఏమిటి, అది ఎలా ప్రభావం చూపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు చెప్పండి. ఎస్, చైతన్య మహాప్రభు రామానందరావు ఇదేం గురించి చర్చ చేశారు. చాలా విషయాలు డిస్కస్ చేశారు, అందులో చైతన్య మహాప్రభు కొన్నిటిని స్వీకరించాడు, కొన్నిటిని తిరస్కరించాడు. తిరస్కరించిన అంశాలు ఏమిటి? వర్ణాశ్రమం గురించి డీటెయిల్స్ మనకు నిజంగా వెళితే బుర్ర తిరిగిపోద్ది. ఎందుకు వర్ణాశ్రమం ఎందుకు అని తిరస్కరించాడు? అందులో యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి తపస్యసి కౌంతే తత్కృస్వ మదర్పణం, అది కూడా తిరస్కరించాడు. ఇంకో విషయం తెలుసా మీకు? చైతన్య మహాప్రభు తిరస్కరించిన ఇంకొక అంశం, ఇంకో శ్లోకం ఏంటో తెలుసా? సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం, కదా, అది కూడా తిరస్కరించాడు. తెలుసా మీకు? అది తెలీదా? అది కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. భగవద్గీత అంతా కూడా నెత్తి నోరు బాదుకొని చెప్తుంది ఏంటి? సర్వధర్మాను పరిత్యజ్యం చెప్తుంటే చైతన్య మహాప్రభు చెప్పింది ఏంటి? తిరస్కరించాడు. ఎనీవే, ఎందుకు తిరస్కరించాడు తర్వాత మాట్లాడుకుందాం, అది ప్రస్తుతం మన సబ్జెక్ట్ కాదు. ఇంకొకటి చెప్పండి విషయాలు, ఇంకొక ఇద్దరు మధ్య వ్యక్తుల మధ్య మాట్లాడుకునేటువంటి అంశాలు. వెరీ గుడ్. కపిలదేవుడు దేవహూతి మధ్య సంభాషణలో ఒక జీవి గర్భంలో తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఎలాంటి రకాలైనటువంటి దుఃఖానికి గురి అవుతాడు, దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తాడు. వెరీ గుడ్, మంచిది. ఇంకా రైట్. వ్యాస మహర్షి తన హృదయంలో అసంతృప్తికి కారణం ఏమిటో తెలియక దాని గురించి చర్చ చేస్తూ ఉంటాడు. అప్పుడు నారదుముని దానికి కారణం చెప్పి ఆయనకి భాగవతం రాయమంటాడు. ఇంకా వెరీ గుడ్. పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామి మధ్య సంభాషణలో ఇది దొరుకుతుంది. ఏంటి? ఒక చనిపోయే ముందు ఒక వ్యక్తి చేయాల్సినటువంటి బాధ్యతలు ఏమిటి? సర్వజనులు చేయాల్సిన బాధ్యతలు ఏమిటి? ముఖ్యంగా శరీరం విడిచిపెట్టే ముందు ఒక జీవి చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి? ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు కదా. ప్రభుపాదులు వారు ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు ఎంతమంది చదివారయ్యా? మీరు చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం అది, ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు. ఇన్ఫ్యాక్ట్ ఏ శాస్త్రం అయినా సరే మీకు ప్రశ్నల సమాధానం రూపంలో ఉన్నప్పుడే అది బాగా అర్థమవుతుంది. ప్రశ్న సమాధానాల రూపంలో ఉన్నప్పుడే అర్థమవుతుంది. సో అందువల్ల వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వేస్తే వాళ్ళ గురువులు లేదా వాళ్ళకి ఆధ్యాత్మిక ఆచార్యులు వాళ్ళకి సమాధానాలు చెప్పడం జరిగింది. సో ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అలాంటివి? ఇంకా అన్ని గుర్తుంచుకోవడం కష్టం. సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు, సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? సో జీవి యొక్క స్థాయి, స్థానము, అవతారాల గురించి, రకరకాల అవతారాల గురించి చెప్పారు. భక్తి ఏ స్థాయిలో ప్రవృద్ధి చెందుతుంది చెప్పారు. ఇంకా మరి ఇవన్నీ విన్నారు కదా. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న ఎవరికైనా వేశారా? దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా, ఇలాంటి స్థాయిలో ఉన్న ప్రశ్నలు ఏమైనా ఒక స్పిరిచువల్ గా ఎలివేటెడ్ పర్సన్ దగ్గరికి వెళ్లి ఇవి తెలుసుకోవాలని అడగడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? మన ప్రశ్నలు ఎప్పుడు ఎలా ఉంటాయి, దేని చుట్టూ ఉంటాయి? ఇప్పుడు బాత్రూంలో వాటర్ రావట్లేదు ప్రభు, అవునా? అంతే కదా. బాత్రూంలో వాటర్ రాకపోతే మన జీవితమే నడవనట్టు. లేకపోతే సాధారణంగా మనం అడిగే ప్రశ్నలు, మన వేరే డివోటీస్తో మనం మాట్లాడుకునే మాటలు జనరల్ గా దేనికి సంబంధించి ఉంటాయి? అంత ఆధ్యాత్మికమైన డిస్కషన్స్ అయి ఉంటాయని నేను అనుకోవట్లేదు, అవునా? ఉంటే ఈ సొసైటీ చాలా ఉన్నతంగా ఉండి ఉంటుంది. సాధారణంగా చాలా మటుకు డిస్కషన్స్ దేని చుట్టూ ఉంటాయి? శరీరం చుట్టూ, మెంటల్ వైబ్రేషన్స్, మెంటల్ డిస్టర్బెన్సెస్ చుట్టూ ఉంటాయి. నాకు ఫలానా వాడు ఇది ఉన్నాడు దాంతో నేను శుభ్రంగా డిస్ట్రాక్ట్ అయిపోయాను, లేకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నెగిటివ్ వైబ్రేషన్స్ షేర్ చేసుకోవడం ఇవే ఎక్కువగా ఉంటాయి. కానీ దీనికి సంబంధించినటువంటి విషయాలు, ఈ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు మనం ఎక్కువగా చర్చ చేయం. మనం అందువల్ల మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ముందుకు వెళ్లలేకపోతున్నాం అన్నమాట. సో భక్తుల మధ్య ఒక కల్చర్ ఉండాలి. ఏమిటా కల్చర్ అంటే, మీరు మాట్లాడుకునే మాటలు దేని చుట్టూ ఉండాలి అని అంటే శాస్త్రం చుట్టూ ఉండాలి, లేకపోతే శ్రవణం చుట్టూ ఉండాలి, ప్రభుపాదుల వారి పుస్తకాల చుట్టూ ఉండాలి, లేదా మీరు విన్నటువంటి క్లాసుల చుట్టూ ఉండాలి. అవే మీరు మాట్లాడాలి. వేరే మాట్లాడాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు. వేరేవన్నీ కూడా అన్న కావలసినవి జరిగిపోతూ ఉంటాయి. ఒక డివోటీ ప్రసాదం తీసుకుని నీ దగ్గరకు వచ్చి డిస్క్రైబ్ చేయక్కర్లేదు ఎంత రుచిగా ఉంటుందో. దానికోసం అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకు, నువ్వు కూడా వెళ్తావు, నువ్వు కూడా ప్రసాదం తీసుకుని వస్తావు. కాబట్టి దాని గురించి డిస్క్రైబ్ చేయక్కర్లేదు. ఏం డిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది? భాగవతం క్లాసులో నీకు కలిగిన ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళతో డిస్క్రైబ్ చేసుకుంటే దానివల్ల నీకు ఇన్స్పిరేషన్ పెరుగుతుంది, ఆ వ్యక్తికి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో డివోటీస్ మధ్య ఉండాల్సినటువంటి కల్చర్, వాళ్ళు డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. అది కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో వచ్చినటువంటి ఆ ఐదు అంశాలు. ఐదు అంశాలు మీ అందరికీ కూడాను వినే ఉంటారు ఇంతకుముందు. ఏమిటి ఐదు అంశాలు చెప్పండి? భగవద్గీతలో ఉన్న ఐదు ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి? ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఆల్ ద ఫైవ్ ఈశ్వర, నెక్స్ట్ జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఈ ఐదు విషయాలు కూడాను వాళ్ళిద్దరూ డిస్కస్ చేశారు. సాధారణంగా నేను చాలా సందర్భాల్లో చూసినంత మటుకు ఈ ఐదు విషయాలని కూడా డిస్కస్ చేసేటప్పటికి చాలా మంది నిద్రలోకి జారుకుంటారు. ఎందుకు? అది ప్యూర్ ఫిలాసఫీ కాబట్టి. అవునా? బట్ యాక్చువల్ గా అది ప్యూర్ ఫిలాసఫీయా లేకపోతే కాదా అనేటువంటిది మనం గనక చర్చ చేసినట్లయితే అది ఫిలాసఫీనే కాదు. అది సంబంధానికి సంబంధం, అంటే భగవంతుడికి వేరే వాటికి మధ్య ఉండే సంబంధం గురించి చర్చ అన్నమాట. ఈ ఐదుట్లో అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకు ఆ వ్యక్తి అత్యంత ముఖ్యమైనటువంటి వాడు? ఎవరదరు? ఈశ్వర. ఈ ఐదుగుట్లో ఈశ్వరుడు అత్యంత ముఖ్యమైనటువంటి వాడు. ఎందుకు అత్యంత ముఖ్యమైనటువంటి వాడు? మొట్టమొదటి చర్చించాల్సినటువంటి వాడు. అన్నిటికీ బేసిస్ అతను కాబట్టి, అన్నిటికీ ఆధారుడు అతనే కాబట్టి, అన్నిటికీ మూలకారకుడు అతనే కాబట్టి ఆయన గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి. ఈశ్వరుడు గురించి ఫస్ట్ డిస్కస్ చేయాలి. ప్లస్ ఆ ఈశ్వరుడి స్థాయి నుంచి, ఈశ్వరుడి యొక్క దృష్ట్యా మిగిలిన వాటి గురించి డిస్కస్ చేయాలి. మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? జీవ, ప్రకృతి, కాల, కర్మ గురించి డిస్కస్ చేయాలి ఈ దృష్టి నుంచి. సో రిఫరెన్స్ పాయింట్ మనకెవరు? ఈశ్వర. ఈశ్వర ఇది రిఫరెన్స్ పాయింట్. సో ఎవరు డిస్కస్ చేయాలి ఈ మాటలు? ఎవరు డిస్కస్ చేస్తున్నారు ఈశ్వరుడు గురించి? ఎవరు డిస్కస్ చేస్తారు? జీవుడు. జీవుడు భక్తుడు. అంత జీవుల్లోనే భక్తులు కూడా ఉన్నారు. సో జీవుడు ఎప్పుడైతే డిస్కస్ చేస్తారో అప్పుడు భక్తుడు అవుతారు వాడు. జీవుడు ఈశ్వరుడు గురించి డిస్కస్ చేస్తే వాడు ఏమవుతాడు? భక్తుడు అవుతాడు. జీవుడు ఈశ్వరుడు గురించి డిస్కస్ చేయకుండా వేరే వాడి గురించి డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? దేని గురించి డిస్కస్ చేస్తే? ప్రకృతి గురించి డిస్కస్ చేస్తే వాడేమవుతాడు? భక్తుడు, అభక్తుడు అవుతాడు. ఈ ప్రకృతిని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఈ ప్రకృతిని ఎలా మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, క్లాస్ చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు లీవ్ ఇట్. సో ఈ ప్రకృతిని ఎలా ఉపయోగించుకోవాలి, నా యొక్క ఆనందం కోసం ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించేవాడు ఎవడు? అభక్తుడు. సో ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఓన్లీ ప్రకృతి గురించి చాలా రీసెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారా?
ఎగ్జాక్ట్లీ.
అంటే నువ్వు మూల కారకుణ్ణి మర్చిపోయి నువ్వు వేరే దేని గురించి ఎంత నువ్వు చర్చ చేసినా కూడాను అది నీ యొక్క పతనానికే దారి తీస్తుంది, కానీ నీ యొక్క ఉద్ధరణకి దారి తీయదు. టైం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు శాస్త్రజ్ఞులు టైం గురించి కూడా మాట్లాడతారా లేదా? జాతకం వదిలేవయ్యా, జాతకం సైంటిస్టులు ఎలా మాట్లాడతారు? అవన్నీ వదిలేసే ప్రస్తుతం మోడర్న్ టెక్నాలజీ గురించి మాట్లాడు. మోడర్న్ టెక్నాలజీ అంతా దేని గురించి మాట్లాడింది? టైం గురించేనా కాదా? నువ్వు మొబైల్ ఫోన్ కన్నా ఉంటే వాడు ఫస్ట్ రాసేది ఏంటి దాని గురించి? ప్రాసెసర్ స్పీడ్ రాస్తాడు అవునా కాదా? 1.2 GHz ప్రాసెసర్ రాస్తాడా లేదా? అది దేని గురించి మాట్లాడుతుంది? అంటే ఎంత త్వరగా నువ్వు రకరకాల యాక్టివిటీస్ ఆ మొబైల్ ఫోన్తో చేయొచ్చు. అంటే వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? కాలం గురించి మాట్లాడుతున్నాడు. కాలం గురించి మాట్లాడతాడు, కాలం గురించి రీసెర్చ్ చేస్తాడు, ప్రకృతి గురించి మాట్లాడతాడు, ప్రకృతి గురించి రీసెర్చ్ చేస్తాడు, చివరికి ఎవరి కోరల్లో చిక్కుకుపోతాడు? కర్మ అనే కోరల్లో చిక్కుకుపోతాడు అన్నమాట. ఇవన్నీ చేసి 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 వాడు ఫైనల్ గా కర్మ కోరల్లో చిక్కుకుపోతాడు. సో అందువల్ల ఈ 5 విషయాల్లో ముఖ్యంగా జీవుడు ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించాలి? ఈశ్వరుడి మీద ఇంట్రెస్ట్ చూపించాలి. ఆ ఈశ్వరుడి దృష్ట్యా మిగిలిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో అందువల్ల ఈ 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఇది డిఫరెంట్ పర్స్పెక్టివ్. మీరు ఇంతవరకు చదివినటువంటి పర్స్పెక్టివ్ కాకపోవచ్చు, లిటిల్ డిఫరెంట్. ఇంకో రకంగా నేను ప్రజెంట్ చేస్తున్నా, అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండడం కోసం ప్రజెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం జీవులం కాబట్టి జీవుడు ఈశ్వరుణ్ణి ఎలా చూడగలగాలి? జీవుడికి ఈశ్వరుడికి మధ్య సంబంధం ఏంటి? ఈశ్వరుడు యజమాని, జీవుడు సేవకుడు. ఇంకా ఎన్ని రకాలుగా జీవుడికి ఈశ్వరుడికి మధ్య సంబంధం ఉన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. జీవుడు ఈశ్వరుడు విభు, జీవుడు అణు. ఈ అణు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విభు యొక్క చిన్న అంశం. జీవుడికి ఈశ్వరుడికి ఏవైతే లక్షణాలు ఉంటాయో జీవుడికి కూడా అవే లక్షణాలు ఉంటాయి, బట్ మైన్యూట్ క్వాంటిటీ బికాజ్ అణువు కాబట్టి. జీవుడు ఆధారపడేది ఎవరి మీద? ఈశ్వరుడి మీద. ఈశ్వరుడే లేకపోతే జీవుడు ఉండే అవకాశమే లేదు. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడాను జీవుడు ఈశ్వరుడి యొక్క ఆధీనంలోనే సర్వవేళలా ఉంటాడు. భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిదే జీవుడు ఒక చిన్న పని కూడా చేయలేడు. అది జీవుడి యొక్క స్థితి. అందుకే చైతన్య మహాప్రభు చెప్పింది ఏమిటి? జీవేర స్వరూప హోయ్ నిత్యర కృష్ణదాస్. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? నిత్య దాసుడు, కృష్ణుడి యొక్క నిత్య దాసుడు. అది జీవుడి యొక్క అస్తిత్వం. ఇంకా భగవంతుడితో పోల్చి భగవంతుడి యొక్క ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమిటి? భగవంతుడి యొక్క అదర్ యాక్టివిటీస్, ఈశ్వరుడు గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఏమిటి? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క లక్షణాలను చెప్పేటువంటిది అన్నమాట. నతస్య కార్యం కరణం చ విద్యతే నతత్ సమస్య అధికస్య దృశ్యతే పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. వెస్ట్ లో ప్రభుపాదుల వారు ఒకసారి ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఎవరు అడిగారు ప్రభుపాదుల వారు, మీరేంటండి పని పాట లేని ఒక పిల్లవాడిని పూజిస్తారు, అందరినీ ఆట పట్టించేవాడు, లేకపోతే అందరి వెనక అమ్మాయిల వెనక పరిగెట్టేటువంటి ఒక పని పాట లేనటువంటి పిల్లవాడిని పూజిస్తారు దేవాది దేవుడుగా, అది చాలా విచిత్రంగా ఉంది అనంటే, ఆయన కాక వేరేవాడు ఎవడైనా దేవాది దేవుడు ఎలా అవుతాడు అన్నారు ప్రభుపాదుల వారు. పని పాట ఉండేవాడు దేవాదేవుడు ఎలా అవుతాడు అని అన్నారు ప్రభువారు. రివర్స్ చేశారు చూడండి ఎలా. ప్రభుపాదులు వారి ఇంటెలిజెన్స్ చూడండి, అంటే కృష్ణ గివన్ ఇంటెలిజెన్స్. ఎవడైనా ఏదో ఒక బాధ్యతతో అణిగి ఉన్నాడు అని అంటే వాడు దేవాదేవుడు ఎలా అవుతాడు అని అంటున్నారు ప్రభుపాదులు గారు. అంటే అర్థమైందా మాట? భగవంతుడంటే ఏ బాధ్యతకి లొంగనటువంటి వాడు, ఏ బాధ్యతకి కూడాను బద్ధుడు కానటువంటి వాడే భగవంతుడు. భగవంతుడికి ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన యొక్క ఇచ్ఛాశక్తి ఎంత గొప్పది అని అంటే కేవలం ఆయన ఇచ్ఛ చేయడం ద్వారా, కేవలం కోరుకోవడం ద్వారా అన్ని జరిగిపోతాయి. సపోజ్ ఇప్పుడు నాకు ఏదైనా కావాలనంటే ఇలా నేను మనసులో నాకు ఇది కావాలంటే వచ్చేస్తుందా? రాదు. సపోజ్ నాకు ఇప్పుడు హల్వా కావాలనుకో, ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి? కిచెన్కి వెళ్ళాలి. కిచెన్కి వెళ్లే ముందు కిచెన్ ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకోవాలి. కిచెన్ కి డైరెక్ట్ గా వెళ్తే నాకేమో ముట్టకాయ పెట్టి పంపిస్తారు. కాబట్టి ముందు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ కిచెన్కి వెళ్ళొచ్చా అని అంటాను. కిచెన్కి వెళ్ళిన తర్వాత కిచెన్ లో రవ్వ ఉందా, ఘీ ఉందా, షుగర్ ఉందా, నిప్పు ఉందా లేదా, ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకొని శుభ్రంగా వాటిని సమపాల్లో కలిపి కాసేపులా తిప్పిన తర్వాత అప్పుడు హల్వా అనేటువంటిది వస్తుంది. కృష్ణుడికి అలా లేదు. కృష్ణుడికి హల్వా కావాలంటే ఇమీడియట్ గా హల్వా ఆటోమేటిక్ గా వస్తుంది, అన్ని కూడా తయారై వస్తుంది. క్రిస్టియన్స్ వాళ్ళంట అనమాట, గాడ్ సెడ్ లెట్ దేర్ బి క్రియేషన్ అండ్ దేర్ వాస్ క్రియేషన్. అంటే అర్థమైందా? భగవంతుడి యొక్క గాడ్ సెడ్ లెట్ దేర్ బి క్రియేషన్, సృష్టి జరగని అన్నాడు అంటే వెంటనే సృష్టి జరిగిపోయింది. పొద్దున్న నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు భగవంతుడు ఈ సృష్టి చేసినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆ సృష్టి యొక్క శక్తిని ఎవరికి ఇచ్చేశాడు? మహావిష్ణువుకి ఇచ్చేశాడు. గోవిందుడు కృష్ణుడు మహావిష్ణువుకి ఆ శక్తిని ఇచ్చేస్తే మహావిష్ణువు కూడా ఆ సృష్టిని అలా చేయలే. మనం ఎలాగైతే సృష్టి చేస్తాం అలా చేయలే. ఈ జస్ట్ లుక్డ్ ఎట్ ది మెటీరియల్ ఎనర్జీ, దట్స్ ఆల్. గ్లాన్స్డ్ ఎట్ ది మెటీరియల్ ఎనర్జీ, తన యొక్క దృష్టిని భౌతిక శక్తి మీద ఇలా మళ్లించాడంట, అంతే. ఇలా మళ్లించడంతోనే భౌతిక శక్తి ఏమైంది? యాజిడేట్ అయింది. యాజిడేట్ అయి వెంటనే ఆ దృష్టి ద్వారా మొత్తం సర్వజీవుల్ని ప్రవేశపెట్టాడంట ఆ శక్తిలోకి, ఆ భౌతికమైనటువంటి శక్తిలోకి సర్వజీవుల్ని ఆ దృష్టి ద్వారా ప్రవేశపెట్టాడు. ఆ దృష్టి పేరు ఎవరు? శివుడు. సో భగవంతుడి ఇచ్ఛాశక్తి అంత గొప్పది. భగవంతుడు మనలాగా బోల్డ్ అంత ప్రయత్నాలు చేసి ఆ మ్యారథాన్ రేసులు అవి చేయాల్సిన పని లేదనమాట. భగవంతుడి ఇచ్ఛాశక్తి అంత గొప్పది. సో ఇవన్నీ కూడాను అర్థం చేసుకోవడం, భగవంతుడు ఎలా ఈ సృష్టిని చేస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందులో మనందరం కూడా ఎలా భాగస్థలం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా పరాశ శక్తి వివిధ శ్రూయతే, భగవంతుడికి చాలా రకాలైనటువంటి ఎనర్జీస్ ఉన్నాయి. ఆ శక్తులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వర్తిస్తూ ఉంటుంది. ఒక శక్తి అంతరంగ శక్తి, అదంతా కూడాను స్పిరిచువల్ ఎనర్జీ, స్పిరిచువల్ వరల్డ్ అంతా కూడా చూసుకుంటుంది. ఇంకోటి బహిరంగ శక్తి, బద్ధజీవులందరినీ కూడాను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది బహిరంగ శక్తి. తటస్థ శక్తి, ఇద్దరి మధ్య నలిగిపోయేవాళ్ళు మనందరం కూడా తటస్థ శక్తి అనమాట. ఉంటే ఈయన దగ్గరే ఉండాలి, లేకపోతే ఆమె దగ్గరే ఉండాలి, ఎవరో ఒకరి చేతుల్లో ఉండాలి, గింజుకుంటా ఉన్నాం అనమాట. సో ఇది తటస్థ శక్తి. అపరేమిత స్వన్యం ప్రకృతి విద్ధిమే పరాం జీవభూత మహాబాహో ఏదం దారియతే జగత్. సో ఈ రకంగా సో రకరకాల శక్తులు, అందులో ఒక రక శక్తి మనం. జీవుడు ఏ రకమైనటువంటి శక్తి? తటస్థ శక్తి. సో భగవంతుడికి చాలా శక్తులున్నాయి, అందులో ఒక శక్తి జీవుడు. ఇక నేను పొద్దున దీని గురించి డిస్కస్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను, ఏంటంటే జీవుడు కృష్ణుణ్ణి పక్కన పెట్టి ఈ మిగిలిన మూడు గురించి ఆసక్తి ఎక్కువ చూపించడా డేంజర్ లో పడ్డాడు. మిగిలిన మూడు ఏమిటవి? ప్రకృతి, కాలము, కర్మ మీద గనక ఎక్కువ గనక దృష్టి పెట్టాడు భగవంతుని పక్కన పెట్టి చాలా ఇబ్బందుల్లో పడ్డాడు అన్నమాట జీవుడు. ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో జరుగుతుంది అదేనా కాదా? ప్రస్తుతం అందరూ కూడా దేని గురించి ఆలోచన చేస్తున్నారు? ప్రకృతి, కాలము, కర్మ, ఈ మూడు గురించి కదా టెక్నికల్ గా ఆలోచన చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పండి ఎట్లా? ఎటువంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని చూస్తున్నారు. వెరీ గుడ్. ఇంకా ఈరోజు నేను ఈ పని చేస్తే రేపు ఏమొస్తుంది? ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నమాట. చాలా ఫాస్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నాం. అన్ని కూడా త్వర త్వరగా అయిపోవాలని. మీకు విచిత్రమైన తెలుసా విషయం, ఇంత ఫాస్ట్ గా పరిగెట్టి దేనికోసం? టైం మిగుల్చుకుంటుంది దేనికోసం? మనం ఏదైనా ఫాస్ట్ గా చేస్తున్నామంటే దేన్ని మిగుల్చుకుంటున్నాం? అసలు టైం మిగుల్చుకోవడం, టైం వేస్ట్ చేయడానికైతే దానికి అర్థం ఉందా? అర్థం కాలేదా ఈ మాట? టైం మిగుల్చుకోవడమే టైం వేస్ట్ చేయడానికైతే దానికి ఒక అర్థం ఉందా అంటున్నాను నేను. అర్థం లేదు కదా. ఈ రోజు మనం చేస్తున్న పని అదేనా కాదు ఆలోచించండి. మనం టైం మిగుల్చుకుంటున్నాం దేనికోసం? వ్యర్థంగా గడపడం కోసం టైం మిగుల్చుకుంటున్నాం. త్వర త్వరగా తినేసేద్దాం, త్వర త్వరగా ఆఫీస్ వర్క్ చేద్దాం, ఇంటికి వచ్చి ఏం చేద్దాం, టీవీ చూద్దాం అంటే ఏమిటది? సమయాన్ని వ్యర్థం చేయడమే కదా. నువ్వేదో భాగవతం చదువుకోవడానికి టైం మిగుల్చుకుంటే, క్లాసులు వినడానికి టైం మిగుల్చుకుంటే దానికి ఒక అర్థం ఉంది, కానీ ప్రజలపు చేయడానికి టైం మిగుల్చుకొని, సినిమాలు చూడడానికి టైం మిగుల్చుకొని, వీటన్నిటి కోసం టైం మిగుల్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? దాని బదులు మెల్లగానే తిను, మెల్లగానే అన్ని పనులు చేయి. ఎందుకు ఇంత బాధ? టైం వేస్ట్ చేయడానికి ఎందుకు ఇంత బాధ? సో హోల్ మోడర్న్ సొసైటీ ఈజ్ అబౌట్ ర్యాట్ రేస్. ర్యాట్ రేస్ అంటే తెలుసా? తెలియదు. ర్యాట్ రేస్ అంటే, ర్యాట్ రేస్ అని పేరున్నారా? ఎలుకలు ఎప్పుడైనా పరిగెత్తేటప్పుడు చూసారా మీరు? చూడలేదా? సృష్టిలో అంత మంచిది, అంత సరళమైనటువంటిది, అంత గొప్పది ఇంకోటి చూసుండ్రయా మీరు? అవి ఎప్పుడు కూడా నువ్వు నింపాదిగా వెళ్ళవు, జుప్పు నిలిపోతూ ఉంటుంది. దాని వెనక ఇంకోటి జుప్పు నిలిపోతూ ఉంటుంది. ఎక్కడ కనబడదు, టక్ 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 టక్, ఎక్కడో ఒక మొత్తం మీద అది రక్షించుకోవాలి కదా. మనిషి కన్నుపడిందంటే ఎక్కడ చంపేస్తాను దాని భయం గాంధీ కాబట్టి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, చాలా ఫాస్ట్ గా. సో మోడర్న్ సొసైటీని ఏమంటారంటే ర్యాట్ రేస్ సొసైటీ అనమాట. నేను చాలా చాలా ప్రారంభ దశలో నాకు ఒక ఎగ్జాంపుల్ బాగా నచ్చింది, ఆ ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను మీతో. నేను బహుశా ఇంతకుముందు చెప్పుంటాను నాకు తెలియదు, వేరే వాళ్ళు ఎవరైనా చెప్పుంటారేమో. స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఆ స్టేడియం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, జనరల్ గా స్టెప్స్ ఇలా ఉంటుంది. సో ఒక ఆయన పొట్టి ఉన్నాడు, ఎదురుగా కూర్చున్న ఆయనేమో పొడవున్నాడు. సో చాలా సందర్భాలు ఇలా జరుగుతుంటారు కదా, వీడు ఎడు తిరుగుతూ ఉంటే వాడు అడు తిరుగుతున్నాడు వాడికి తెలియకుండా. పాపం అతన్ని డిస్టర్బ్ ఎందుకు చేయాలి అని చెప్పి వీడు ఇలా తిరుగుతుంటే అతడు కూడా ఇలాగే తిరిగాడంట. కావాలని కాదు, న్యాచురల్ గా జరుగుతుంది. ఇటు తిరుగుతుంటే ఇటు తిరిగాడంట. ఈ బాధ భరించలేక ఈ పొట్టి ఆయన ఏం చేస్తాడు, నిలబడితే పోవాలా ఈ బాధ అంతా ఎందుకని వీడు నిలబడ్డాడంట. వీడు నిలబడుతుంటే వీడు వెనక నవ్వుకుంటాడా వాడు? వాడు కూడా వీడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వాడు కూడా ఏం చేశాడు, నిలబడ్డాడు. ఇలా కొద్దిసేపటికి ఏమైందయ్యా, స్టేడియం అంతా కూడా నిలబడి క్రికెట్ మ్యాచ్ చూస్తుంది. ఇప్పుడు చెప్పండి అయ్యా, వాళ్ళందరూ కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూడడానికి, నిలబడి క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఏమిటి తేడా చెప్పండి? తేడా ఉందా లేదా? ఏమిటా తేడా చెప్పండి. నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను మీకు, జీవితంలో రోజు చూసేటువంటి కొన్ని విషయాలు అడుగుతున్నాను. పెద్ద కఠినమైన ప్రశ్న వేసానా? అందరూ కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తే, నిల్చొని చూస్తే రెండింటికి మధ్య తేడా ఏమిటి? తేడా ఏమిటయ్యా? కాళ్ళ నొప్పులు, అదే తేడా. ఎందుకు? డిస్టెన్స్ అంతే కదా. కూర్చొని చూసినా నిల్చొని చూసినా అందరు నిలబడ్డారు కాబట్టి, ఒకడు నిలబడి ఒకడు కూర్చుంటే అది వేరే, కానీ అందరు నిలబడ్డారు. ఎందుకంటే వీడు నిలబడ్డాడు కాబట్టి వాడానికి వాడు నిలబడ్డాడు. ఇలా కొద్దిసేపటికి మొత్తం అందరు కూడా నిలబడ్డారు అనమాట, నిలబడి చూస్తున్నారు. నిలబడి చూస్తుంటే అందరికి కొద్దిసేపు అయిన తర్వాత అనిపించింది, ఎందుకు ఇంత మనం కష్టపడుతున్నాం? కాళ్ళు అందరూ పిసుకొని మళ్ళీ అందరూ కూర్చొని మళ్ళీ చూడడం మొదలెట్టారండి కొద్దిసేపటికి. సో మోడర్న్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ దిస్. మోడర్న్ సొసైటీ చేస్తున్న పని అంతా కూడా ఏమిటి అంటే ఇదే అనమాట. కూర్చున్న వాళ్ళని పక్కన కూర్చుంటే వాడిని కూర్చునేవాడు. నేను చూసావా నిలబడ్డాను, నాకెంత ఆనందం ఉందంటే వీడు నిలబడతాడు. వాడు నిలబడి ఊరుకుంటాడా, వాడేం చేస్తాడు, పక్కన గొలుపుతాడు. నేను నిలబడి ఎంత ఆనందాన్ని అనిపిస్తున్నాను తెలుసా అని వీడు పక్కన ఇలా గోపుతాడు అనమాట. గోపితే వాడు కూడా నిలబడతాడు. తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుంది, అందరూ కూడా నిలబడతారు. సో ఆ రకంగా వీడంటాడు, నేను ఫాస్ట్, నా లైఫ్ చాలా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, నువ్వు కూడా నాతో పాటు ఫాస్ట్ గా రా అని అంటాడు వీడు. అలా ప్రతి ఒక్కరు భ్రమలో జీవితాన్ని గడుపుతున్నాను అనమాట. మోడర్న్ సొసైటీ ఈజ్ ఆల్ అబౌట్ ర్యాట్ రేస్. మనం ఆ ర్యాట్ రేస్ కి విరుద్ధంగా మనందరం కూడా వ్యవహరించాలి. ప్రస్తుతం ఏమవుతుందనంటే, ఇస్కాన్ ఏం చేస్తుందో తెలుసా, ఇస్కాన్ కూడాను ఈ ప్రపంచంలో ఉండే ఎన్నో సొసైటీల్లో మనం కూడా ఒక స్థానం సంపాదించుకుందామని మనం ఆరాటపడ్డాం అనుకో, అది మన మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో చాలా సొసైటీస్ ఉన్నాయి, ఆ సొసైటీలన్నింటికి విరుద్ధంగా మనం, విరుద్ధంగా అనంటే వాళ్ల పర్పస్ కి విరుద్ధంగా మన పర్పస్ ఉంది. అన్ని సొసైటీస్ యొక్క పర్పస్ ఏమిటో తెలుసా, సేవ కాదు, ఎక్స్ప్లాయిటేషన్. మనం కూడా అదే ఎక్స్ప్లాయిటేషన్ చేసామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టునంటే, ఇలాంటి ఒక మెటీరియల్ సొసైటీలో ఒక చిన్న స్పేస్ ని కొనుక్కుంటున్నట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. జగన్నాథ రథయాత్ర కానీ లేకపోతే రథో శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ చాలా మంది టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తారు. వచ్చి మేము టెలికాస్ట్ చేస్తాం, టెలికాస్ట్ చేస్తాం అంటారు. అప్పుడు నేనేమంటానంటే, మీరు మాకు ఎంత డబ్బు ఇస్తారు అని అంటాను. వాళ్ళకి గుండె గుబ్బేయలం అంటదనమాట. ఎందుకు గుబ్బేయలం అంట తెలుసా, వాళ్ళకి మేము మీది టెలికాస్ట్ చేస్తాము అని అంటే మనం మన కోసం వాళ్ళు ఏదో గొప్ప పని చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను డబ్బులు అడిగేసరికి వాళ్ళ కోపం వస్తుంది అనమాట. మేము అంత మా మట్టుకు మేము వచ్చి మా ఎక్విప్మెంట్ అంత తీసుకొచ్చి లైవ్ టెలికాస్ట్ చేస్తామంటే డబ్బులు అడుగుతారా అని చెప్పేసి వీళ్ళు అంటారు అనమాట. వేరే వాళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తారు, టెలికాస్ట్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు. మన దగ్గరికి వచ్చేసరికి డబ్బులు అడిగేసరికి వీళ్ళు గుండె గుబేలు ఉంటుందన్నమాట. ఈ రకంగా వ్యవహరించిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి అర్థమయ్యి ఒక స్టెప్ దిగి వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. మాకు దయచేసి మీ టెలికాస్ట్ చేయడానికి అవకాశం ఇప్పించండి అనేది మొదలెట్టారు. ఇంతకుముందు ఏమనేవారు, మనకేదో వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నట్టు మాట్లాడేవారు. ఇప్పుడు కాస్త ఒక స్టెప్ దగ్గరకు వచ్చి ఇప్పుడేమన్నారు, మా ఛానల్ కి మీరు టెలికాస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని మొదలెట్టారు. సో ఇలా వీళ్ళని ఒక్కొక్క స్టెప్ దించుకుని నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాను, మీరు టెలికాస్ట్ చేసే ముందు మీరు రికార్డ్ చేసిందంతా మాకు వీడియో, మాకు సీడీ ఫార్మాట్ లో ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు రికార్డ్ చేయడానికి అవకాశం ఇస్తామంటే, ఇప్పుడు మరి సీడీ ఫార్మాట్ లో మనకి ఇస్తున్నారు అన్నమాట. సో నా పాయింట్ ఏంటంటే, మనం స్ట్రాంగ్ గా లేకపోతే మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీ. ఈ రోజుల్లో మన డివోటీస్ డబ్బులిచ్చి ప్రవచనాలకి స్లాట్ కొనుక్కుంటున్నారు, డబ్బులిచ్చి ప్రవచనాలకు స్లాట్ కొనుక్కుంటున్నారు. ఏదైనా ఒక టీవీ ఛానల్లో ఎవరైనా మాట్లాడాలనుకోండి, వాళ్ళు డబ్బులిచ్చి ప్రవచనాలకు స్లాట్ కొనుక్కుంటారంటే మనం చాలా తప్పు చేస్తున్నట్టే కాదా, నిజంగా తప్పు చేస్తున్నట్టు. ఎందుకు తప్పు చేస్తున్నట్టు అనంటే, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నామనంటే మనం చేస్తుంది లోక కళ్యాణం. లోక కళ్యాణం మనం చేస్తున్నప్పుడు లోకం అంతా కూడా సహకరించాలి. వాడికి టీవీ ఛానల్లో డబ్బులు మనం ఇచ్చి మనం మరీ కూడా మనం ప్రవచనాలు చెప్తున్నామంటే వాడికి ఒకటి అలవాటు చేసామన్నాడు. తర్వాత ఇంకా ఎప్పుడైనా సరే ఏ ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వీడేం అడుగుతాడు, డబ్బులు అడుగుతాడు. సో సమాజంలో మనం మన స్థానం కోసం పాకులాడుతున్నామా, వేరే వాళ్ళ యొక్క స్థానాలు చాలా, ఫలానా సొసైటీ చాలా గొప్పది, ఫలానా సొసైటీ చాలా పేరుంది, ఫలానా సొసైటీకి చాలా పేరుంది. డోంట్ వరీ అబౌట్ ది సొసైటీ. ఈ సొసైటీలో ఎంతమంది గాడిదలకి ఎన్ని పేర్లుంటాయో మనకి అంత అవసరం లేదు. మనకి మనకు కావాల్సింది వేరు, ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్, మనకు కావాల్సింది వేరు. మనం ఈ సొసైటీకి మనం యాక్చువల్ గా బెనిఫిట్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ ర్యాట్ రేస్ లో మనం భాగస్థలం కాకూడదనమాట. అంటే ఈ పాకెట్ల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, పులిని చూసి నక్క పాతలు పెట్టుకునే పని మనం చేయకూడదు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకోవడం అని అంటే, చాలా మంది మన డివోటీస్ ఈ మధ్యన నేను మీటింగ్ ఒకటి అటెండ్ అయ్యి వస్తున్నాను. అలా సొసైటీ ఫేస్బుక్ చాలా ఇంపార్టెంట్, ఫేస్బుక్ లో ప్రీచింగ్ విపరీతంగా నడుస్తుంది, మనమే వెనకబడిపోయాం. లేకపోతే ట్విట్టర్ లో ప్రీచింగ్ జరుగుతుంది, మనమే వెనకబడిపోయాం. ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుకుని మాట్లాడుకుని మాట్లాడిన వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే, ప్రస్తుతం వాళ్ళు ప్రభుపాదులు వారి పుస్తకాలను అర్థం చేసుకునే స్థితిలో లేరు, కాబట్టి వేరే పుస్తకాలు మనం ఇవ్వాలి. అంటే మెల్లమెల్లగా ఎలాంటి మార్పు వస్తుందో అర్థమవుతుందా? ప్రభుపాదులు వారి పుస్తకాలు చదివేంత శక్తి ఈ ప్రస్తుత సమాజానికి లేదు, కాబట్టి మనం ఏ బుక్స్ తయారు చేయాలి? బ్రిడ్జ్ బుక్స్ తయారు చేయాలి. బ్రిడ్జ్ బుక్స్ అని అంటే మధ్యలో ప్రభుపాదులు వారి పుస్తకాలని ఎక్స్ప్లెయిన్ చేసే బుక్స్ మనం రాయాలి. అలా అని చెప్పి అందరూ ఎవరమంటకు వాళ్ళు విపరీతంగా పుస్తకాలు రాసేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు, ప్రభుపాదులు వారి పుస్తకాలు మాత్రం ఎక్కడ ఉండిపోతున్నాయి? గోడౌన్లో అలాగే మగ్గిపోయి ఉండిపోతున్నాయి అన్నమాట. సో చాలా జాగ్రత్త, ఈ పాకెట్లు మాత్రం చాలా జాగ్రత్త. ఈ పాకెట్లు ఏమిటినంటే, సమాజంలో, ఈ భౌతిక సమాజంలో మన స్థానం కోసం మనం పాకులాడే బదులుగా భౌతిక సమాజం అంతా కూడా మన చుట్టూ తిరిగే విధంగా మనం వ్యవహరించాలి. మనం ఎలా వ్యవహరించకూడదు అంటే, వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళ వెనకాతల పాకులాడడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణకి మన దగ్గర జన్మాష్టమికో లేకపోతే రథయాత్రకో ఎవడో ఒకడు ప్రైమ్ మినిస్టరో లేకపోతే చీఫ్ మినిస్టరో ఎవడో మంత్రి రావాలని వాడి పేషి చుట్టూ 10 సార్లు తిరిగి వాడి సెక్రటరీకి 10 సార్లు ప్రసాదాలు పెట్టుకుని, నాయన నాకు అపాయింట్మెంట్ ఇప్పించి 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 అని చెప్పి వాడికేమో నమస్కారాలు పెట్టుకుని, తర్వాత ఆయన వస్తే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి ఈయన గారికి నమస్కారం, ఈయన గారికి గార్లెండ్ వేసేసి ఒక పెద్ద స్థానంలో కూర్చోబెట్టి ఈ చెత్తంతా చేయాల్సిన అవసరం ఉందా? మనం చేయాలా? మనకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడే మనకి నిజమైనటువంటి నాయకుడు, కాబట్టి ఆయన ముందు మిగిలిన వాళ్ళందరూ కూడా చిన్నవాళ్లే. సో ఈ పాకెట్లు జాగ్రత్త. చాలా మంది లీడర్స్ చేసేటువంటివి, నేను వాళ్ళని విమర్శించడానికి నేను మాట్లాడలేదు, బట్ నేను ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఏమిటంటే, వాళ్ళు మట్టుకు వాళ్ళు వచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ వచ్చి మీ ప్రోగ్రామ్ కి నేను వస్తాను అని అంటే ఓకే. లేదా ఒక జనరల్ ఇన్విటేషన్ లాగా అందరికీ పంపించినట్టుగా వాళ్ళకు ఒక ఇన్విటేషన్ పంపించి వాళ్ళకి వెనక ప్రాధాన్యపడకుండా వాళ్ళు వస్తే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు వాళ్ళు, కాబట్టి రాని అని చెప్పేసి మనం వాళ్ళకి ఇన్విటేషన్ పంపించవచ్చు. కానీ ఏం చేయకూడదు, వాళ్ళ చుట్టూ మనం తిరగడానికి ప్రయత్నం చేయకూడదు అన్నమాట. ఈ పాకెట్లు చాలా డేంజరస్ పాకెట్లు. సో అందువల్ల ఈ ర్యాట్ రేస్ గురించి నేను వివరిస్తూ మాట్లాడుతున్నాను. ర్యాట్ రేస్ ఏమిటంటే, సమాజంలో అందరూ కూడాను ప్రఖ్యాతమైనటువంటి స్థానాన్ని ఆర్జించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రఖ్యాతమైనటువంటి స్థానం, లేకపోతే ఎవరో ఒక ఆయన యూత్ ని అట్రాక్ట్ చేద్దామని చెప్పేసి అనుపు జలుట, లేకపోతే ఫలానవాడు, ఈ మధ్యన చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది, కనీసం 50 మంది 100 మంది ఆ డిస్కషన్ లో పాల్గొంటున్నారు. అనూప్ జలూట అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా? విన్నారా? ఫేమస్ భజన సింగర్. వాడు భజన పాడే ముందు ఒక పెగ్గేసుకుంటాడు, మధ్య మధ్యలో భజనలో కూడా వెళ్ళి పెగ్గేసుకుంటా ఉంటాడు, నీడి తింటా ఉంటాడు, చేయరాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. బట్ అతడు సింగింగ్ కి చాలా మంది జనాలు అట్రాక్ట్ అయి వస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనకి జనాలు కావాలా, ప్యూరిటీ కావాలా? వీడికి మనం లక్షల డబ్బులు ఇచ్చి వాడేమో బీరు తాగి లేకపోతే సారా తాగి లేకపోతే విస్కీ తాగి వచ్చి వాడు చేసే భజన ఎంత అత్యద్భుతంగా ఉంటుందా? అది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, దీనికి విపరీతంగా కన్నీళ్లు కాల్చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా. ఇజ్ ఇట్ ప్యూరిటీ ఆర్ ఇజ్ ఇట్ నాన్ సెన్స్? ఇట్ ఈస్ నాన్ సెన్స్. అలాంటి వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం మహా నాన్ సెన్స్. ఎవరి కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రీచింగ్. మనకి ఎక్కువ మంది జనాలు వస్తే వాళ్ళందరినీ మార్చేస్తాం. వీడి ఎఫెక్ట్ ముందు పోవాలి కదా. ఎవడ ఎఫెక్ట్? జలోట ఎఫెక్ట్ పోతే కృష్ణుడు ఎఫెక్ట్ పడుతుంది. ముందు జలోట ఎఫెక్ట్ పోవడానికి బోల్డంతా జన్మలు పడుతుందేమో. ఎందుకీ బాధ? నేను ఎందుకీ మాట్లాడుతున్నానంటే, ఈ పాకెట్లలో ఉన్నాయి మనం ర్యాట్ రేస్ల సమాజం అంతా ఒకవైపు వెళ్తుంది కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటు వెళ్దాం, వాళ్ళతో పాటు వెళ్దాం, వాళ్ళతో పాటు సమాజం నరకం వైపు వెళ్తున్నాం కాబట్టి నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళాలా? వెళ్ళక్కర్లే. స్థానే స్థిత శృతిగతాం తనువాన్ మనోభీర్, నువ్వు కూర్చున్న చోట్ల నువ్వు కూర్చో. అలా అనుకుంటే ప్రభుపాదులు వారు ఏం చేసి ఉండేవాళ్లు? సూటు బూటు ధరించి వెళ్ళేట్టు ఉండేవాళ్లు కదా. ఎక్కడికి? న్యూయార్క్ నగరానికి. ఆయన వేసుకున్న అదే వేసుకున్నారు, శాఫ్రన్ క్లాత్సే వేసుకున్నారు, షేవ్డ్ హెడ్ వేసుకున్నారు. చాలా మంది వచ్చి స్వామీజీని చాలా విచిత్రంగా చూసి, యగాదిగా చూసి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. షేవ్డ్ హెడ్, షేవ్డ్ హెడ్ అంటే ప్రభుపాదులు వారు అన్నారు, వి వాంట్ టు కీప్ అవర్ హెడ్ కూల్ నాట్ లైక్ యూ. పిచ్చుకులు మీ జుత్తులో నివసించే రకంగా మేము జుత్తు పెట్టుకోం. మేము జుత్తు ఎలా పెట్టుకుంటాం? క్లీన్ గా తక్కువ జుత్తు పెట్టుకుంటాం, లేదా షేవ్డ్ హెడ్. వీ వాంట్ కీప్ అవర్ హెడ్ కూల్ అండ్ ఫీట్ వామ్ అన్నారు ప్రభుపాదులు వారు. నోరు మూసుకొని వెళ్ళిపోయారు. సో ఈ పోకడ్లు, ఈ వింత పోకడ్లు వెనక మనం పరిగెత్తకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రీచింగ్, యాక్చువల్ గా కృష్ణ చైతన్యంలోకి ఎవరిని తీసుకురావాలని పంపించేవాడు ఎవడు? భగవంతుడు. ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నాడు కాబట్టి సరైనటువంటి వ్యక్తుల్ని సరైన వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు. నువ్వు పెద్ద ప్రాపగాండా చేయాల్సినటువంటి పని లేదు. చాలా ఈ రెండింటికి మధ్య థిన్ లైన్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఏమిటో థిన్ లైన్ డిఫరెన్స్? ఏ రకంగా అట్రాక్ట్ చేసుకోవడం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. స్పిరిచువల్ ప్రిన్సిపల్ మీద అట్రాక్ట్ చేసుకోవాలా, మెటీరియల్ ప్రిన్సిపల్ మీద అట్రాక్ట్ చేసుకోవాలా? చాలా మంది ఏం చేస్తున్నారు? మెటీరియల్ ప్రిన్సిపల్ మీద అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల వచ్చే క్రౌడ్ ఎలాంటిది అంటే మెటీరియలిస్టిక్ క్రౌడ్. ఆ మెటీరియలిస్టిక్ క్రౌడ్ ని మెయింటైన్ చేయడానికి మన దగ్గర ఉండే ప్యూరిటీ సరిపోదు. కాబట్టి మనం ప్యూర్ యాక్టివిటీస్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్యూర్ యాక్టివిటీస్ సింప్లీ చాంట్ హరే కృష్ణ నైస్లీ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ లార్డ్ చైతన్య. డిస్ట్రిబ్యూట్ ప్రసాదం విచ్ ఈస్ కుక్డ్ బై డివోటీస్, ఆఫ్డ్ బై డివోటీస్. ప్రసాదం పేరు చెప్పి ఏదో ఒకటి ఎవరో ఒకరు వండేసింది వచ్చేసి ప్రసాదం ప్రసాదం అని చెప్పేసి అందంతో. ఇవన్నీ ఎప్పుడైతే మనం ప్రాపర్ గా చేస్తామో భగవంతుడి యొక్క కృప మన మీద ఉంటుంది, చాలా మందిని పంపిస్తాడు భగవంతుడు. సో ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ వింత పోకడ్ల వైపుకు మనం వెళ్లకుండా, ప్రీచింగ్ మెథడ్స్ అన్ని కూడాను ఈ వింత పోకడ్ల వైపుకు మనం వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మీరందరూ బుక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, బుక్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు డోంట్ ట్రై టు డిస్ట్రిబ్యూట్ బుక్స్ విత్ అన్ట్రూత్ఫుల్ డీలింగ్స్. ఉదాహరణకి నేను అమెరికాలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే విధానం ఏంటో తెలుసా? మీరు వింటే ఆశ్చర్యపోతారు. వాళ్ళ పుస్తకాన్ని తీసుకెళ్లి ఒకటి దగ్గరికి వెళ్లి, అమెరికన్ దగ్గరికి వెళ్లి, యూ బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు ఫీడ్ వన్ పర్సన్ సింప్లీ బై బైయింగ్ దిస్. అంటే ఎవడో ఆకలితో చచ్చిపోతున్నాడు ఆయన, నువ్వు ఈ పుస్తకం కొనడం వల్ల ఏమవుతుంది, దీనివల్ల వచ్చే ప్రాఫిట్ తో మేమేం చేస్తున్నాం, ఒకటి యొక్క ఆకలిని తీరుస్తున్నాం. అంటే నీకు కేవలం పుస్తకం దేనికోసం ఉపయోగపడింది? ఇంకొకటి ఆకలి తీర్చడం కోసం ఉపయోగపడింది. కానీ నాట్ ఆన్ ద మెరిట్ ఆఫ్ దిస్ బుక్ యు ఆర్ నాట్ సెల్లింగ్. ఈ పుస్తకం ఎంత గొప్పదయ్యా, ఈ పుస్తకాన్ని చదివితే నీ జీవితం మారిపోతుందయ్యా, నువ్వు ఉండే పడే దుఃఖం అంతా కూడా నువ్వు పోగొట్టుకుని నువ్వు చాలా సుఖంగా ఉంటావయ్యా అనేటువంటి భావనతో నువ్వు పుస్తక డిస్ట్రిబ్యూషన్ చేయట్లే. నువ్వు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు? వాళ్ళ యొక్క ఈ కంపాషనేట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా కొన్ని వేరే వాళ్ళ మీద, ఎవరికైతే డబ్బులు లేవు, ఎవరికైతే తిండి లేదు అని అంటే వాళ్ళకి తిండి పెట్టడం కోసం కొంత వాళ్ళు డాలర్లు ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఆ రకంగా నువ్వు పుస్తకాల వితరణ చేస్తున్నావు. ఇలా చేస్తే ప్రభుపాదులు వారు సంతోష పెడతారా? నువ్వు ఈ రకంగా 100 పుస్తకాలు అమ్మేవచ్చు నువ్వు, కానీ ఈ 100 పుస్తకాలు అమ్మడం దేనికంటే తక్కువ? ఈ పుస్తకాన్ని నువ్వు యాక్చువల్ గా డిస్క్రైబ్ చేసి, దీని గొప్పతనాన్ని డిస్క్రైబ్ చేసి, ఇది ఎంత మార్పును తీసుకొచ్చిందో చెప్పి ఒక్కడికి అమ్మినా కూడా దిస్ ఈజ్ ఎ సుపీరియర్ యాక్టివిటీ దాన్ దట్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. వింటున్నారా లేకపోతే ఎక్కడో ఉన్నారా? నేను చెప్తున్న పాయింట్స్ అర్థమవుతున్నాయా? డిఫరెన్స్ అర్థమవుతుందా? దీనికి సంబంధించి ఏమైనా కొన్ని కామెంట్స్ ఉంటే చేయండి, లేకపోతే ప్రశ్నలు ఏమైనా అడగండి. లేదా మీకు ఇర్రెలెవెంట్ గా అనిపిస్తుందా ఈ సబ్జెక్ట్ మ్యాటర్? ఇర్రెలెవెంట్ గా అనిపిస్తుందా? అది డేంజర్, అది డేంజర్, అది డేంజర్. గార్లెండ్ కూడా ఓహో ఎక్కువ మీద గార్లెండ్ వస్తుందన్న. చచ్చిపోయినప్పుడు కూడా గార్లు ఎండేస్తారు. సో ఈ పాకెట్లు మంచివి కావు, ఈ పాకెట్లు చాలా డేంజరస్. ఎందుకంటే ఏం చేస్తాయి మనకి, ఏ ప్రయోజనం కోసం మనం చేస్తున్నాం అనేటువంటిది పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాం, ఈ కాంపిటీషన్ లోనే మన జీవితం అంతా గడిపేసే అవకాశం, అది డేంజర్. మరి అలా అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోకుండా ఉంటామా, అది కూడా డేంజర్. అది మరీ బద్దకస్తుల్ని తయారు చేస్తుంది అన్నమాట. ప్రభు ప్యూర్ గా ఒక్క పుస్తకం నేను నమ్ముతాను ప్రభు, ప్యూర్ గా. ఈ నాన్ సెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన వచ్చాడనమాట, వచ్చి అన్నాడనమాట, ప్రభు పాద మీరు 16 మార్లు ఎందుకు చేయమంటారు, నేను ప్యూర్ గా 1 రౌండ్ చేస్తాను. ప్రభుపాద వారు అన్నారు, నీ 1 రౌండ్ ప్యూర్ అక్కర్లేదు, మాకు 16 మార్లు నువ్వు చేసి పెట్టు చాలు అన్నాను ప్రభుపాద. అంటే ఉద్దేశం ఇంపార్టెంట్. వీడు బద్ధకం కోసం ఒకటి అన్నాడు అంతేగాని నిజంగా వాడు ఒకటి కూడా ప్యూర్ గా వాడు చేయడని తెలుసు. కాబట్టి ప్రభుపాల వారు ఏమన్నారు, నువ్వు ఏడుస్తూ నిలబడుతూ ఏం చేసినా 16 మార్లు నాకు చెయ్యి అన్నారు. గాని ఓ ప్యూర్ గా చేస్తా ఒకటి చాలు, యాక్చువల్ గా ప్యూర్ గా 1 మంత్రం చేసినా కూడా చాలు, బట్ మనకు ఆ చేసే శక్తి మన దగ్గర లేదు. కాబట్టి గురువు ఇచ్చినటువంటి నిర్ధారితమైనటువంటి ఏవైతే చేయాలో అవి చేయాలి. అది మంచిది కాదంటున్నాను. మెటీరియల్ వెల్ఫేర్ ఇస్తూ మీరు భగవద్గీత ఇంట్లో పెట్టుకోండి, అది మెటీరియల్ ఎలా అవుతుంది? అది భగవద్గీతలో ఉన్నదే కదా. భగవద్గీత ఏం చెప్తుంది, ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతిర్ ధ్రువ నీతిర్ నీతిర్మ తిరుమ. మనం నీతి ఎగ్గొట్టేస్తాం, భూతి ఒకటే పెడతాం, నీతి ఎగ్గొట్టేస్తాం. సో అన్ని చెప్పాలన్నమాట. సో అది మెటీరియలిస్టిక్ కాదు, అది ఓకే. బట్ మీరు భగవద్గీతను ఇంట్లో పెట్టుకోండి, మీకేమో రోగాలు రావు అన్నావు అనుకో, నువ్వు చాలా డేంజరస్ పని చేస్తున్నావు. నువ్వు భగవద్గీత ఇంట్లో పెట్టుకో, మీ పిల్లలందరూ నీ మాట చెప్పిందల్లా వింటారన్నావు అనుకో, నువ్వు అమ్మేస్తున్నావు అన్నమాట. చాలా చీప్ రేట్కి అమ్మేస్తున్నావు భగవద్గీత. సో నెవర్ సెల్ భగవద్గీత ఫర్ సచ్ చీప్ థింగ్స్. ఇలాంటి జరుగుతూ ఉంటాయి లేదా? ఇలాంటివి ఎప్పుడు వస్తాయి చెప్పండి, ఇలాంటి పాకెట్లు ఎప్పుడు వస్తాయి చెప్పండి. మీ అథారిటీ మీకు అన్నారు, నిన్న వాడు 20 అమ్మాడు, నువ్వు 2 ఎమ్ వస్తావా? అప్పుడు నువ్వు వాగ్దానం చేస్తాను, ప్రభు రేపు చూడండి ప్రభు 25 అమ్మి తీసుకొస్తాను, 25 నువ్వు ఎక్కడి నుంచి అమ్ముతావు? ఇలాంటివి ఏవో అమ్మితే చవకబారు పనులు చేస్తేనే నువ్వు అమ్మగలవు, లేకపోతే అమ్మలేవు, నీకు ఆ శక్తి లేదు నిజంగా. సో డోంట్ కంపేర్, డోంట్ కంపేర్.
భగవతి తీసుకున్నాడు
ఒక డివోటీ,
అంటే డివోటీ కాలేదు, ఒక ఒక వ్యక్తి భగవతి తీసుకున్నాడు.
చెప్పండి.
భగవద్గీత తీసుకుని ఆయన చదవడం స్టార్ట్ చేశాడు. చదువుతూ ఆయనకి కష్టాలు వచ్చాయి,
ఆయనకి కష్టాలు వచ్చాయి.
ఆ కష్టాలు వచ్చాయని ఈ కష్టాలు అన్న కారణము భగవద్గీతే. ఆయన భగవద్గీత అని ఒక ఫస్ట్ పూజ మంత్రం పెట్టి చదువుకునేవాడు.
ఓకే.
ఈ భగవద్గీత వల్ల చదవడం వల్ల ఈయన కష్టాలు అధికంగా ఎక్కువైనా కాబట్టి ఈ భగవద్ పూజ మంత్రం తీసి ఒక గూట్లో లాకేశాడు. మళ్ళీ వచ్చాడు భగవద్గీత తీసుకోనంటే, తీసుకున్నాం స్వామి, తీసుకోని విపరీతమైన కష్టాలు విపరీతమైన బాధ వచ్చాయి, అందుకే నేను ఆ భగవద్గీత తాగడం మానేసి ఒక గూట్లో దాచిపెట్టేశాను. అప్పుడు భగవద్గీత గురించి చెప్పాను. అప్పుడు భగవద్ ఆయనతో ఒక డిస్కస్, 2 అవర్స్ డిస్కస్ తర్వాత ఆయన మళ్ళీ భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాడు.
గూటి నుంచి తీసి మళ్ళీ పూజ రూమ్ లో పెట్టాడు.
ఇంకొక బ్రాహ్మణుడు చూశాను బ్రో, ఒక మధ్వ బ్రాహ్మణుడు. ఆయన వంశ పరంపర సంస్కారంగా కృష్ణుడు విగ్రహం పూజ చేస్తుంటారు. నేను ఎప్పుడు ప్రతి మందిరంలో కూడా ఉండి ఉంటది, ఉండి ప్రతి మందిరంలో ఉండి గుళ్ళులో ఉండి పెడతామా, డబ్బులు ఉండి. అట్లా ఆయన మందిరం ఉంది, ఆ మందిరంలో ఉండి అన్నది లేదు. నాకు ఆశ్చర్యం అయింది. ఆయన ఆయన ఉండి ఎందుకు లేదు అంటే ఆ బ్రాహ్మణ్ చెప్పాడు, స్వామి భగవంతుడు సర్వజాగ్రత్తికి మూలాధారం, సర్వాన్ని ఆయనకే, ఆయన ద్వారా వస్తుంది, ఆయనకెందుకు ఉండి. ఆయన చూసి నన్ను చాలా ఆశ్చర్యపోయినాను. అక్కడ ఆ మందిరంలో ఒక రథం ఉంది. ఆ రథము ఆయన చెప్పాడు, ఈ యొక్క శిష్యులో రెండో రథాలున్నాయి, ఒకటి భగవంతుడు, భగవంతుడు తర్వాత మన దేహము, మన శరీరం, మన మన శరీరంలో ఉండే భగవంతుడు. ఫస్ట్ మన శరీరం ఒక దేవాలయం, మన శరీరం ఒక పరమాత్మ నడిపించేవాడు. ఆ రథంగా ఆ మందిరం చూసి నేను ఆశ్చర్యపడినాను. అక్కడ అక్కడ మన చైతన్య మహాప్రభు గురించి ఒక మొత్తం చైతన్య చరితామృతము, భాగవతము, భగవద్గీత, ఇస్కాన్ గురించి ఆయన ప్రభుపాల వారి బుక్స్ అన్ని చదివి ప్రభుపాల ఎంత గొప్ప చెప్తున్నాడంటే చైతన్య చరితామృత గురించి ఆ యొక్క మ్యూజియం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చూసి చాలా గొప్ప ప్రచారం అక్కడ చేస్తున్నాడు చైతన్య బాబు గురించి. అక్కడ ఎవరన్నా అక్కడ విరాళం ఇవ్వాలంటే నా భగవంతుని కోసం నేను ఇవ్వాలి, తాపత్రయం అంటే నేను భగవంతుని కోసం ఇవ్వాలని ఒక మళ్ళప్పుడు తీసుకుంటాడంట. ఈయన వెళ్ళి అడుగుడు, డొనేషన్స్ కలెక్షన్ చేయడు.
వెరీ గుడ్.
నా భగవంతుని కోసం ఎందుకు, భగవంతుడు అందరినీ రక్షించేది భగవంతుడే, అందరూ కూడా కాపాడేది భగవంతుడే, అలాంటప్పుడు మనం ఎందుకు అడుకోవాలి?
చూసా ఆ క్వాలిటీ అట్రాక్ట్ చేస్తుంది కదా మనల్ని, ఆ మంచి క్వాలిటీ అట్రాక్ట్ చేస్తుంది. అంటే మనందరికి తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం, మనం అడుక్కోడానిక మనం జాయిన్ అయింది, టెంపుల్ లో జాయిన్ అయింది, అన్ని వదిలిపెట్టి అడుక్కోడానిక జాయిన్ అయింది. అడుక్కోడానికి కాదు మనం జాయిన్ అయింది, దేనికనంటే వాళ్ళ యొక్క లక్ష్మిని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడానికి మనం వాళ్ళని అడగొచ్చు. అంతేగాని మా టెంపుల్ కి సరైన ఫెసిలిటీస్ లేవండి, కొద్దిగా డబ్బులు ఇవ్వండి, మేము ఫెసిలిటీస్ తెచ్చుకుంటాం, లేదా మేము రాజభోగ మాకు లేదు సరిగ్గా కాబట్టి కొద్దిగా డబ్బులు ఇస్తే రాజభోగ పెడతాం. సో ఇలాంటి అడుక్కోవడం అనేటువంటి బిజినెస్ కంప్లీట్ గా స్టాప్ చేయండి. ఇఫ్ యూఆర్ యాక్సెప్టింగ్ డొనేషన్, హూ షుడ్ బి బెనిఫిటెడ్? ద పర్సన్ హూ ఇస్ గివింగ్ డొనేషన్ షుడ్ బి బెనిఫిటెడ్. మీరు గనక డొనేషన్ యాక్సెప్ట్ చేస్తే ఎవరు బెనిఫిట్ పొందాలి? ఇచ్చేవాడు బెనిఫిట్ పొందాలి. మనం ఒంగోలు రథయాత్ర చేస్తే ఒక ఆయన వెంటనే చాలా సంతోషపడిపోయి నా దగ్గర ఇన్నోవా మీకు ఇచ్చేస్తానని ఇచ్చేసాడు. మా డివోటీస్ బాబు ఇది ఒక మాకు పెద్ద ఏనుగు, మాకొద్దు వెనక్కి తీసుకెళ్లిపోండి అని ఇచ్చేసారు వాళ్ళు. నాకు ఎంత సంతోషం కలిగిందో ఆ మాట వినగానే, నాకు ఎంత సంతోషం కలిగిందంటే వాళ్ళు ఏమనుకోలేదు, అబ్బా 12 లక్షలు ఇన్నోవా 15 లక్షలు ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి తీసుకోలే. వాళ్ళ దగ్గర ఎంత డిటాచ్మెంట్ ఉందని అంటే వాళ్ళు ఎంత సమయస్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళంటే దీంతో మనకి ఉపయోగం లేదు, ప్రస్తుత స్థితిలో దీంతో మనకు ఉపయోగం లేదు, కాబట్టి దీన్ని ఎందుకు స్వీకరించడం అవసరంగా. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, ఇదే మాట చెప్పాను, మీరు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా స్వీకరిస్తే మీకు కాదు బెనిఫిట్ కావాల్సింది. ఎవరు బెనిఫిట్ పొందాలి? ఇచ్చే వ్యక్తికి బెనిఫిట్ పొందితేనే స్వీకరించండి, లేకపోతే స్వీకరించదు. అలా ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో అప్పుడు కృష్ణుడు సంతోషపడతాడు. మనం ఎంతసేపు వాడు డబ్బిస్తే నాకు బెనిఫిట్, నాకు బెనిఫిట్, నాకు ఫెసిలిటీస్ పెరుగుతాయి, నేను ఇది కట్టేస్తాను, నేను ఇది కట్టేస్తాను, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ మెంటాలిటీ కాదు అనమాట.
రెండో భక్తులు చూశాను ప్రభు, అక్కడ అంత ప్యూర్ అంటే పవిత్రంగా ఉపరిశం కనబడింది డివోర్స్.
అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కరున్నప్పుడు అలా మెయింటైన్ చేయడం ఈజీగా, కానీ ఒక సంస్థ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుద్ది అనమాట. ఆ స్టాండర్డ్ తో మెయింటైన్ చేయడం కష్టం అవుద్ది. ఒక పెద్ద సంస్థను మెయింటైన్ చేయాలంటే మనకున్న పెద్ద ఇబ్బంది ఏంటంటే మనది ఒక పెద్ద సంస్థ, సంస్థ అంటే దానికి బోల్డ్ అన్ని మెయింటెనెన్స్ ఉంటాయన్నమాట. సో అందువల్ల గంతకు తగ్గ బొంత అని విన్నారా తెలుగులో? గంతకు తగ్గ బొంత అని అంటే తెలుసా అంటే ఏమిటంటే నువ్వు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు బ్లాంకెట్గా నువ్వు కుట్టుకో, అంతేగాని అలాగే నీ కెపాసిటీ బట్టి నువ్వు మందిరం కూడా నిర్మించుకో. అందరూ తిరుపతిని గనక కాపీ కొడితే చచ్చిపోతారు, బెంగళూరుని కాపీ కొడితే చచ్చిపోతారు. అలా కాపీ కొట్టిన వాళ్ళు చచ్చిన వాళ్ళని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎక్కడో ఒక మారుమూల్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎక్కడో ఒక మారుమూల్లో ఒక ఆయన అనుకున్నాడంట, ఏమని బెంగళూరు టెంపుల్ అంత కట్టాలనుకున్నాంట. దానికి ఉండేదే జనాలే 50 మంది 60 కుటుంబాలు ఉంటే దానికి బెంగళూరు టెంపుల్ ఎందుకయ్యా? బుద్ధిలేనితనం కాదు, సో అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎంత మేరకు మనకి కావాలో అంత మేరకే మనం తీసుకుందాం, అంతకు మించి తీసుకోవద్దు. మనకి ఎంత అవసరం అంత తీసుకుందాం కృష్ణుడి యొక్క సేవకి. అంతకు మించి మనం ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మన దగ్గర శక్తి పోతుంది. ఏమిటి? భగవత్ యొక్క భగవంతుడి యొక్క శక్తిని, భౌతిక ఎనర్జీని, భగవంతుడి శక్తికి ఉపయోగించే శక్తి మన దగ్గర ఉండదు, లేదనమాట. ప్రభుపాదులు వారు ఎలాంటి వారినైనా నుంచైనా డొనేషన్ తీసుకుని ఆయన భగవంతుడి యొక్క సేవలు ఉపయోగించగలరు, మనం అలా తీసుకోలేము. బ్లాక్ మనీ మనకి ఇస్తారు కదా అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు ఎలక్షన్ టైంలో, ముఖ్యంగా వచ్చి అడుగుతూ ఉంటారు, స్వామీజీ మీకు 100 కోట్లు డొనేషన్ చేస్తాం. బట్ తర్వాత యాక్చువల్ క్యాలిక్యులేషన్ వస్తుంది అనమాట, 100 కోట్లు డొనేషన్ చేస్తాం, 25% మీది, 75% మాది. అంటే 75 కోట్లు మాకు వేరే రకంగా వేరే హెడ్స్ లో ఇవ్వండి, 25 కోట్లు మీరు ఉంచుకోండి. అంటే వారి దగ్గర ఉండే 100 కోట్లని 75 కోట్ల వైట్ మనీగా మార్చుకోవడం కోసం మనల్ని వాడు ఉపయోగించుకుంటాడు. మనం ఎంతసేపు ఏం చూస్తున్నాం, నాకు 25 కోట్లు వస్తుంది కదా, 25 కోట్లు వస్తుంది కదా అని చూస్తున్నావు, కానీ దాంతోపాటు ఎంత కర్మ వస్తుంది అని చూడట్లేదు. దాంతోపాటు గవర్నమెంట్ గనక దీన్ని ఒకసారి గనక పట్టుకుందనుకో, నీకుండే మొత్తం అన్నింటినీ క్యాన్సిల్ చేసేస్తుంది. ఏది? ఈటీజీ సర్టిఫికేట్, 35 సర్టిఫికేట్, మొత్తం అంతా కూడా పోతుంది అనమాట ఇలాంటివి గనక చూస్తే. సో నెవర్ డూ షార్ట్ కట్ మెథడ్స్ వల్ల కృష్ణ చైతన్యం ప్రచారం ఎవరు కూడాను గొప్పగా చేసింది నేను ఇంతవరకు వినలేదు. ఆల్వేస్ గో బై ప్రిన్సిపల్స్, నెవర్ డూ షార్ట్ కట్ మెథడ్స్.
కొద్ది అంటే చాలా మంది డివోటీస్ నుంచి నేను విన్నాను, కొద్దిమంది డివోటీస్ నుంచి యొక్క ప్రభుపాదర్ ఒకసారి చెప్తారనమాట, నీ యొక్క 2 నిమిషాల ప్రచారం ఏమి ఉపయోగపడుతుంది, నా యొక్క పుస్తకాన్ని ఏదో విధంగా అతనికి ఇచ్చినట్లయితే నేను వెళ్ళి అతనితో పాటు అతనికి ప్రీచ్ చేస్తాను, నువ్వు భావవేశపూరితంగా నువ్వు అన్ని చెప్పేసి అతన్ని డిస్టర్బ్ చేసి నువ్వు బుక్ ఇచ్చి పంపించినా గానీ
కరెక్ట్
అతను సంతృప్త తీసుకోలేడు కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు, అతను కృషించేంత వంతుడు కాలేడు కాబట్టి ఏదో విధంగా నువ్వు అతన్ని బుక్ ఇచ్చి పంపిస్తే నేను తర్వాత నేను చూసుకుంటాను.
బుక్ ఇచ్చి పంపించింది డస్ట్బిన్ వేయడానిక లేకపోతే చదువుకోవడానిక? బుక్ ఇచ్చి పంపించావు మంచిదే. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా, బై దిస్ బుక్ యూ విల్ ఫీడ్ 1 పర్సన్. అమెరికాలో ఎయిర్పోర్ట్లలో డస్ట్బిన్ లో ఎక్కువ వాళ్ళు కనబడేది ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా కనబడుతుంది అనుకుంటా. ఏమిటో తెలుసా? భగవద్గీతలు. వాటి పని అయిపోయింది కదా, బుక్ కొన్నాడు, బుక్ కొని డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చిన తర్వాత వీటి ప్రకారం ఏంటి, ఈ డబ్బులో కొంత భాగం ఎవడో ఆకలికి వెళ్తుంది, నాకు ఇంకా బుక్ తో సంబంధం లేదు, కాబట్టి వేర్ హీ విల్ త్రో ద బుక్? డస్ట్బిన్. సో ప్రభుపాదులు వారు అన్న స్పిరిట్ అర్థం చేసుకో, ఏంటి నువ్వు ఏం చెయ్యు పర్వాలేదు, వాడు ఆ పుస్తకం చదివేటట్టు ప్రేరేపించు, పుస్తకం చదివేటట్టు ప్రేరేపించు. పుస్తకంతో నాకు ఇంకా అవసరం లేదనే భావనతో వాడు పుస్తకం కట్టబెట్టకు, పుస్తకాన్ని చదివే విధంగా ప్రేరేపించు. నువ్వు నోరు మోసుకొని ఆయన చదివిస్తే అదే బెటరు, 10 నిమిషాలు మాట్లాడి చదివిస్తే అదే బెటరు. ఫైనల్ గా ప్యూర్ డివోటీ అతనికి ఎక్కించాలి బుర్రలోకి. సో ఏ రకంగా అయితే ఆ వ్యక్తి చేత నువ్వు ప్రేరేపించగలవు, చదవడానికి ప్రేరేపించగలవు, ఆ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్.
ఒక్కోసారి మనం ప్యూర్ గా ఇస్తే అతడు తీసుకునే స్టేజ్ లో ఉండడు కదా. మనం పవిత్రంగా ఈ ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో రకరకాల అన్ని చెప్తాడు, అంటే వేదాల్లో కూడా మనకు ఉంది కదా ఈ ఈ ఫలితం చేస్తే ఇది చేస్తుంది, అంటే నిదానంగా అతను స్లో స్లోగా పవిత్రమైన భావనకు వస్తాడు. ఒక మాల జపం చెయ్యి లేదంటే గుడికి రా, ఈ ఫలితం వస్తుంది, అట్లా నువ్వు కుటుంబం బాగుంటుంది, ఆనందంగా ఉంటావు, నీ కోరికలన్నీ తీరుతాయి, విధంగా కొద్దిగా అట్రాక్షన్ తో చెప్పచ్చు అని చెప్పేసి నాకు బాగుంది.
బట్ ఆ చెప్పే వ్యక్తి ప్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. వ్యాసదేవుడు చెప్పొచ్చు ఏమని, కర్మకాండ చెయ్యి దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. నేను చెప్పాను అనుకో, ఏం బెనిఫిట్ ఉంటుంది దానివల్ల? చెప్పే వ్యక్తి ప్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. మహాభక్తులు వాళ్ళు వేరే వాళ్ళని కృష్ణ చైతన్య వైపు మలచడం కోసం కొన్ని పద్ధతులు ఉపయోగిస్తారు. కొన్ని కొంతమంది మహాభక్తులు ఏమార్పు చేసి వాళ్ళని తీసుకొచ్చేస్తారు. కానీ మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులకు అంత శక్తి లేదు. కాబట్టి మనం చేయాల్సింది బై ప్రిన్సిపల్స్, మనం మాత్రం ప్రాపర్ ప్రిన్సిపల్స్ తో వెళ్ళాలి. మన దగ్గర అంత ప్యూరిటీ లేదు, అంటే వాళ్ళు ఏమార్పు చేసేంత ప్యూరిటీ మనకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆళ్వారు ఉన్నారు, ఆయన పేరు మీరు విన్నారు లేదా? ఆయన పేరు తిరుమంగయ్య ఆళ్వారు. తిరుమంగయ్య ఆళ్వారు ఏం చేశాడు తెలుసా? ఆయనకు నలుగురు ఉన్నారన్నమాట సహాయకులు. ఈ ఐదుగురు గ్యాంగ్ మొత్తం వచ్చే వాళ్ళందరినీ దోపిడీ చేసి పడేసి పెద్ద శ్రీరంగం టెంపుల్ కట్టారు. శ్రీరంగం టెంపుల్ కట్టింది ఆయనే, తిరుమంగయ్య ఆళ్వారు. మనం ఆయన ఎగ్జాంపుల్ తీసుకుందామా? మనం ఒక ఐదు ఒక ఆరు గ్యాంగులు తయారైపోతాము, వెళ్ళి ఊరి మీద పడదాం. మనం చేయగలమంటావా? యూ కెన్ నెవర్ డూ దట్. ఎందుకంటే మన దగ్గర అంత ప్యూరిటీ లేదు కాబట్టి. సో అందువల్ల మన దగ్గర ఏదైతే ప్యూరిటీ ఉందో ఆ ప్యూరిటీతో మనం వర్తిద్దాం. సో షార్ట్ కట్ మెథడ్స్ డేంజరస్. నువ్వు చేయగలవేమోనయ్యా బ్రహ్మానందా, నేనైతే చేయలేనయ్యా.
అది నా యొక్క అవగాహన ఏంటంటే ప్రభు, నా కొన్ని కొన్ని ఆ విధంగా టచ్ అవుతాయి, ఆ విధంగా కొంతమంది వ్యక్తులు ఆ విధంగా కృష్ణ చైతన్యకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి
ఒప్పుకుంటాను. బట్ అదే రూల్ అవ్వకూడదు. రూల్ వేరు, ఎక్సెప్షన్ వేరు. రూల్ ఏమిటి? రోజు మంగళారతి అవడం రూల్. ఎక్సెప్షన్ ఏంటి? నెలలో రెండు నెలల్లో ఏదో ఒక చిన్న జ్వరం వచ్చింది, ఆ రోజు ఒకరోజు రాలేకపోయాం. బట్ మనకు రూలే రోజు రాలేకపోవడం అనుకో మంగళారతి, ఎక్సెప్షనల్ గా వస్తుంటాం, అప్పుడప్పుడు ఫేస్ చూపిస్తుంటాం రెండు నెలలకు హాయ్ హాయ్ అని. సో అలా కాకూడదు. అంటే అర్థమైంది? ఇప్పుడు నీకు మెసేజ్ అర్థమైంది కదా?
మనం క్లియర్ గా ప్రెజెంట్ చేయాలి. ఒకవేళ అతను తీసుకోలేనప్పుడు
మోస్ట్ కేసెస్ ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి? ప్యూర్ గానే అట్రాక్ట్ చేయాలి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ నీకే భగవంతుడు చాలా ప్రేరణ ఇస్తాడు, వీడిని ఇలా లాగాలి అని నీకే భగవంతుడు చెప్తాడు అనమాట. కానీ నువ్వు లాగేది ఇలాంటి వాళ్ళు అందరినీ అనుకో. నువ్వు ఇక్కడ తీసుకొస్తున్న ప్యూర్ని కాదు, ప్యూరిటీని కాదు, డట్టును తీసుకొస్తున్నావు అనమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? సాధారణంగా మనం వ్యవహరించాల్సిన తీరేమిటి? 100లో 95% మనం ఇలాగే చేయాలి. ఓ 5% కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకొని వీడికి ఈ రకంగా కాస్త పిపర్మెంట్ ద్వారా వీడికి లాగాలనుకుంటే పిపర్మెంట్ ద్వారా లాగు. పిపర్మెంట్ ద్వారా అంటే తెలుసా? లోనేమో మెడిసిన్ ఉంటుంది, బయట కోటింగ్ మాత్రం పిపర్మెంట్ ఉంటుంది. అలాగని ప్రతిసారి పిపర్మెంట్ ఇచ్చామనుకో అది వర్క్ అవ్వదు, అది కరెక్ట్ కాదు. అది నా అవగాహన.
ఒకసారి ఏమైందంటే యువతికి ఒక అతనికి టెంపుల్ లో ఒక అతను వచ్చినాడనమాట. అతను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఇరుక్కుపోయినాడు. సరే టెంపుల్ కి వచ్చి రెగ్యులర్ గా వస్తుంది, మీ క్రైసిస్ అన్ని పోతాయి, నీకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, ఫ్యామిలీ సెట్ అవుతుందని చెప్పేసి అతను రెగ్యులర్ వస్తాడు. కొంతకాలం వచ్చిన తర్వాత ఏమైందంటే, అతను వచ్చిన తర్వాత కొన్ని రోజులు వచ్చిన తర్వాత కనపడ్డాడు, టెంపుల్ బాగా కనిపిస్తున్నాడు, రెగ్యులర్ గా వస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత మానేశారు పూర్తిగా. ఎగైపోయినా అంటే అతను ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, అతను
మానేశాడు.
ఒకసారి ఏమవుతుందంటే, ఒకవేళ ప్రాబ్లం క్లియర్ కాకపోయింది అనుకోండి, ఎక్కువ ఏదైనా ప్రాబ్లం యాడ్ అయింది అనుకోండి, దీని వల్ల గుడికి వెళ్తున్నా వస్తాయని చెప్పేసి ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ అయిపోతారు. ఇది కూడా ప్రమాదం ఉంది.
రెండు రకాలు ఉన్నాయి. సో అందరికి పాయింట్ అర్థమైందా లేదా కన్ఫ్యూజ్ అయిపోయారు? ఏమిటి ఇంత సారాంశం ఏంటి? మనం ఎంతసేపు చర్చించిన దాని సారాంశం ఏంటి? ర్యాట్ రేస్ చేయకూడదు అంటే షార్ట్ కట్ మెథడ్స్, ప్రీచింగ్ లో షార్ట్ కట్ మెథడ్స్ వాడద్దు అది నేను చెప్తుంది. ప్రీచింగ్ లో షార్ట్ కట్ మెథడ్స్ వాడకండి. గో బై ప్యూరిటీ. ప్రభుపాదులు వారు ఏమన్నారు? ప్యూరిటీ ఈజ్ ది ఫోర్స్. ఈ నాలుగు విన్నారా మీరు? బుక్స్ ఆర్ ది ప్యూరిటీ ఈజ్ ది ఫోర్స్, యూటిలిటీ ఈజ్ ది ప్రిన్సిపల్, ఇంకా ప్రీచింగ్ ఇస్ ది ఎసెన్స్. దీనికి భయంకరులు కొన్ని వేరే కనిపెట్టారు. బుక్స్ ఆర్ ది బేసిస్ మార్చేసి వాళ్ళు చెక్ బుక్స్ ఆర్ ది బేసిస్ అన్నారు. యూటిలిటీ ఇస్ ది ప్రిన్సిపల్ కదా, ఫెసిలిటీ ఇస్ ది ప్రిన్సిపల్ అన్నారు. ప్యూరిటీ ఇస్ ది ఫోర్స్, దానికి వేరే ఏదో ఉందండి, మర్చిపోయాను నేను. మీకేమో తెలుసా, తెలియకపోతేనే మంచిది. బట్ ఒకవేళ రేపు పొద్దున ఎవడైనా ఇంట్రడ్యూస్ చేస్తే మీకు ముందే జాగ్రత్త కోసం చెప్తున్నాను అన్నమాట. ఇంకోటి ఏంటది, ప్రీచింగ్ ఇస్ ది ఎసెన్స్, పాలిటిక్స్ ఇస్ ది ఎసెన్స్, ఇలాంటివి కొన్ని కనిపెట్టారనమాట కొంతమంది మన డివోటీస్ లోనే. కొంతమంది ఇలా ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగించి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో దీన్ని మనం డిస్ట్రాయ్ చేయకూడదు. ఈ మూమెంట్ ని ప్యూర్ గా మనం కాపాడుకోవాలనుకుంటే ప్రభుపాదుల వారు ఇచ్చిన వీటిని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి. ప్యూరిటీ ఈస్ ద ఫోర్స్, ప్రీచింగ్ ఈస్ ది ఎసెన్స్, బుక్స్ ఆర్ ది బేసిస్, యూటిలిటీ ఈస్ ది ప్రిన్సిపల్. ఇంకేమనుందా? ఎస్, నేను ఇంకా ఈశ్వర గురించి చెప్పాను, మిగిలిన నాలుగు ఇంకా చెప్పాలి, మూడు కూడా నెక్స్ట్.
యాక్చువల్లీ ఇప్పుడు ఇస్కాన్ వచ్చి అన్నదానం చేస్తారు బ్రో, అది గురించి ఏంటి? ఇస్కాన్ వచ్చి ఫుడ్ ఫర్ లైఫ్ చేస్తుంది. మేము వచ్చిన యాత్రికుల దగ్గర డొనేషన్ అడుగుతాం. మేము కొద్దిగా అడుగుతాం 20 చిల్డ్రన్స్ కి 50 చిల్డ్రన్స్ కి అన్నదానం చేయండి. అది ఒక బెగింగ్ లాగే అవుతుంది. అది ఏ రకంగా బ్రో? సో మెనీ డివోటీస్ ఏమంటే ఇది మంచిది కాదు డివోటీస్ కి అట్లా అడుకోవడం అంటే అంటారు. అయితే మాకు అథారిటీస్ అది ఇచ్చింది, ఇది ఎట్లా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు బి ఒబీడియంట్ టు అథారిటీస్, నెంబర్ వన్. బట్ అథారిటీస్ కి మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అంటే కొన్ని మన పరిస్థితి కూడా చెప్పొచ్చు. ఏమిటి మన పరిస్థితి? నా పర్సనల్ గా నేను అనుకుంటుంది ఏంటంటే, మీరు డొనేషన్ కలెక్ట్ చేయొచ్చు ఎప్పుడో తెలుసా? సపోజ్ ఆ డొనేషన్ తో డివోటీస్ కుక్ చేసి భగవంతుడికి ఆఫర్ చేసి నిజంగా ప్రసాదం తయారయ్యి ప్రసాదం గనక వేరే పిల్లలకు వెళ్తున్నట్లయితే అందులో డొనేషన్ కలెక్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. అంటే ప్రస్తుతం అలా జరుగుతుందా అంటే జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? మంది ఎక్కువ అయిపోయారు. మనం 50,000 మందికి మనం పెడతాము, 30,000 మందికి పెడదామని చెప్పి మనం అనుకోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది. అంతమంది డివోటీస్ లేరు కదా, కుక్ చేసే అంత డివోటీస్ లేరు. కాబట్టి బయట వాళ్ళని హైర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బయట వాళ్ళని హైర్ చేస్తే అది ప్రసాదం అవుతుందా? అవదు. ప్రసాదం అవ్వకపోతే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడా? లేదు. అప్పుడు మనం ప్రసాద వితరణ చేస్తున్నామని మనం ఆనెస్ట్ గా చెప్పగలమా? చెప్పలేము. అందువల్ల ఏదో ఒక రోజు ఆ స్థాయికి రావడానికి మనం ప్రయత్నం చేద్దాం, లేదా దీన్ని కట్ చేసుకునేనా పోవాలి. 50,000, 30,000, 40,000 అనేటువంటి తగ్గించుకుని మనం 100 మందికి కావాలంటే శుభ్రంగా ప్రసాదం పెడదామంటే 100 మందికి పెడదాం. ప్రిన్సిపల్ వైజ్ ఇది. నేను రేవతి రామారావుతో మాట్లాడాను కూడా దీని ఈ విషయాలు. కొద్ది టైం పట్టచ్చు, బట్ ఈ ప్యూరిటీని మాత్రం మెయింటైన్ చేయడానికి మనం ప్రయత్నించాలి. మన డివోటీస్ చాలా గుడ్ నేమ్ అనుకుంటున్నారు. నువ్వు బ్యాడ్ నేమ్ అంటున్నావు కదా, వాళ్ళు గుడ్ నేమ్ అనుకుంటున్నారు. వాళ్ళు కొట్టడానికి వచ్చారు. అంటే దాన్ని ప్యూర్ గా చేస్తే బ్యాండ్ నేమ్ రాదు. ఫుడ్ ఫర్ లైఫ్ తప్పు కాదు. ఫుడ్ ఫర్ లైఫ్ ని ప్యూర్ గా చేయకపోవడం మంది తప్పు. అంతేగాని ఫుడ్ ఫర్ లైఫ్ తప్పు అని ఎవరు అనట్లేదు. బట్ ఫుడ్ ఫర్ లైఫ్ ని ప్యూర్ గా చేయాలి. ఎనీవే ప్రస్తుతానికి మీరు మీ సేవని కంటిన్యూ చేయండి. మీరు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు ఇచ్చిన సేవను మీరు కంటిన్యూ చేయండి. మార్పులు రావాల్సిన సమయంలో రావాల్సిన టైంకి వస్తాయి. దాని గురించి వెయిట్ చేయండి. అంతేగాని ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అని చేయద్దు. అలాంటివి చేయదు సుమా, దానివల్ల ఉపయోగం లేదు. సో అందుకే ఇవి ఆలోచించాల్సింది మనం కాదు. యాక్చువల్ గా ఎవరు ఆలోచన చేయాలంటే ఇంకా ఉన్నతంగా ఉండే జీబీసీలు వాళ్ళు ఆలోచన చేయాలి. అసలు ఈ ఫుడ్ ఫర్ లైఫ్ వల్ల బోల్డ్ అనే సమస్యలు అది మెయిన్ కాదు. అది మన మెయిన్ స్ట్రీమ్ అది కాదు. అది మెయిన్ స్ట్రీమ్ అంది ప్రీచింగ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ హరినామ సంకీర్తన, ఇది మన మెయిన్ స్ట్రీమ్. ఫుడ్ ఫర్ లైఫ్ మన మెయిన్ స్ట్రీమ్ కాదు. బట్ ఏమైంది అంటే ఆ రామకృష్ణ మిషన్ ఒకటి తీసేసుకుంటున్నాడు, అక్షయ పాత్ర ఒకటి తీసుకో, ఇదంతా ఏమిటంటే నక్కన పుల్లిని చూసి నక్క వాదలు పెట్టుకోండి అనమాట. వాడు చేసేస్తున్నాడు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. బైదే నేనేమి మళ్ళీ మీరు పాలిటిక్స్ చేయొద్దా? నేను పాలిటిక్స్ చేయడం అంటే ప్రభు మీకు తెలుసా ఈరోజు సాయంత్రం క్లాస్ లో ఏమన్నారో? నాకు ఇబ్బంది ఏం లేదు, నేను డైరెక్ట్ గానే మాట్లాడతాను నేను అక్కడ. బట్ అది మీకు మంచిది కాదని చెప్తున్నాను. అందుకే సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, బట్ అది మీకు మంచిది కాదు. సో అందరం కూడాను ఒక అథారిటీ ఏదైతే ఏర్పాటు చేశారో, మనం ఒక అథారిటీని యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏ డైరెక్షన్ లో తీసుకెళ్తే ఆ డైరెక్షన్ లో మనం వెళ్ళాలి. బట్ మన సజెషన్ ఏదైనా ఉంటే మనం చాలా వినమ్రపూర్వకంగా వాళ్ళకి చేయడం నేర్చుకోవాలి. దానివల్ల ఏ మార్పులు వాళ్ళు తీసుకొస్తే దానికి అనుగుణంగా మార్పులు మనం వస్తాయి. అంతేగాని ఆపేసి కాదు. ఓకే, ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. శ్రీ ప్రభుపాద్ కీ జై.